సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాళినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జయ శ్రీరామ్. పూర్వం ఒకప్పుడు మార్కండేయ మహర్షికి ఒక అనుమానం వచ్చింది. వేదములను నిందించటం వల్ల దోషం వస్తుంది, వేద నిందకుండి నాస్తికుడు అంటారు. నాస్తికుడు అనే శబ్దమునకు వేద ప్రమాణమును అంగీకరించని వాడు, వేదములకు పిచ్చి భాష్యం చెప్పేవాడు, వేదములు అసలు లేవు అని పలికేవాడు, ఇలాంటివాడు నాస్తికుడు అనబడతాడు. ఇలాంటి నాస్తికుడికి, హరిద్వేషికి, శివద్రోహికి ఈ ముగ్గురికి ముక్తి లేదు అని శాస్త్రం. ఈ ముగ్గురు ఎప్పటికీ బాగుపడరు, నశిస్తారు. ఇటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏం చెయ్యాలి, వీళ్ళకి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా అని మార్కండేయుడు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఏమని చెప్పాడు, పూర్వం సుదక్షిణుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారు మహాభారత యుద్ధంలో అర్జునుడి చేతిలో మరణించాడు. కృష్ణద్రోహి అయ్యాడు వాడు. అందుకని అయ్యో కృష్ణద్రోహికి ముక్తి ఉండదని భావించి వాళ్ళ తండ్రి గారు ఒక గొప్ప విష్ణువాలయం శివాలయం అపూర్వ రీతిలో తన దేశంలో నిర్మించాడు. ఆ దేశమునే ఆనాడు కాంబోజ దేశం అనేవారు, ఇప్పుడు కంబోడియా అంటున్నారు. ఈ కాంబోజ దేశంలోకి అడుగుపెట్టి ఆ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలను చూస్తూ గురు మంత్రములు మూడు ఉన్నాయి. ఆ మూడు మంత్రములు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఆ మూడు మంత్రములను అక్కడ ఉచ్చరించిన వాడు వేదద్రోహం నుంచి, విష్ణుద్రోహం నుంచి, శివద్రోహం నుంచి బయటపడతాడు. అంటే ఈ మూడు పాపాలకి విముక్తి కలుగుతుంది అని చెబితే కొంతమంది ఋషులు అక్కడికి వెళ్ళి ఆ ఆలయ దర్శనం చేసి మూడు మంత్రాలని జపించి పాపాల నుంచి విముక్తి పొందారు. ఇంకా అనేక శుభములనిచ్చేటటువంటిది ఆ కాంబోజ దేశంలో ఉన్న వటాంకురాలయం, అది ఇప్పుడు వట్ అంకుర్ అని పిలువబడుతున్నది. కొంతమంది ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా వాటిని నమ్మకండి, అది పరిపూర్ణమైన విష్ణువాలయం. దాని ప్రసక్తి భారతంలో కూడా ఉంది. సుదక్షిణుడు కాంబోజ దేశపు రాజు అని ఉంటుంది. ఈ కాంబోజ దేశపు మహిమ ఎన్నో పురాణాలలో ఉన్నది. అటువంటి కాంబోజ దేశానికి రేపు ఏప్రిల్ నెలలో తీసుకెడుతున్నాం. సింగపూరు, సింగపూర్ నుంచి కాంబోడియా తీసుకెళ్లేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉన్నది. జీవితంలో కొన్ని యాత్రలు చేసి తీరాలి. విడిగా చేస్తే ఏదో చూసాము వెళ్ళాం అన్నట్లుగా ఉంటుంది, తిని వచ్చినట్టుగా ఉంటుంది. అదే గురువులతో వెడితే అటు మంత్రోచ్చారణ జరుగుతుంది, ఏవి ఎక్కడున్నాయో తెలుస్తుంది, వాటి యొక్క వైశిష్ట్యము తెలుస్తుంది. దానితోపాటు గురుకటాక్షం వల్ల అనేక పాపాల నుంచి కూడా బయటపడతాం. ఇది దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్లో బహుశా 16 17 తారీఖు ఏమో సింగపూర్లో ఉన్నటువంటి స్నిగ్ధ నెంబరు ఆయన భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లేకపోవడానికి ముహూర్తాలు కూడా కొంతవరకు కారణం. అందుకే ముహూర్తం పెట్టించుకునేటప్పుడు కొంచెం మంచివాడి ద్వారా పెట్టించుకోవాలి. ఒకవేళ ఏ కారణము చేతనైనా మన చేతిలో లేకుండా ముహూర్తములు తన్నుకొచ్చినప్పుడు అప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా ఇదిగో చెప్పాక ఇందాక ఉత్తమ మనువు చరిత్ర వినవలెను వింటే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కూడా వస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతున్నమాట, వాళ్ళే ముహూర్తం పెట్టుకుని నీ ముహూర్తం బాగుందండి అని నన్ను అడుగుతాను, నేనేం చెప్పని చెప్పండి, మేమండి ముహూర్తం పెట్టించుకున్నామండి ఇది బాగుందో లేదో చెప్పండి, పైగా అడ్వాన్స్ కూడా ఇచ్చామండి కళ్యాణ మండపానికి. నువ్వు కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ ముహూర్తం బాగాలేదని ఎవరైనా చెప్పగలరా? అందువల్ల కొన్ని సమయాల్లో ఏం పర్వాలేదు వెళ్ళండి అంటాం, మేము కూడా శుభం వస్తూ అంటాం. ఈ వాక్శుద్ధి వల్ల కూడా పెళ్ళిళ్ళు సక్రమంగా సాగితే వాళ్ళు ఐకమత్యంతో ఉంటారు. అది దైవానుగ్రహం వల్ల మీకు చేకూరవలసినటువంటి ఘట్టం. అందువల్ల సాధ్యమైనంత వరకు ముహూర్తం పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదన్నా పొరపాట్లు జరిగితే వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. ఈ ప్రపంచంలో సమాధానము లేని ప్రశ్న అంటూ ఉండదు. ఏదైనా ఉంది అంటే మొగుడు పిల్లలు తగదాయే, ఆ కాసేపు వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటే మేము సమాధానం చెబుతాం. వాళ్ళు ఎలాగో తోసుంటా ఏమండో ఈ ముదనష్టపాడికి ఏం నచ్చ చెప్పనండి అంటుంది ఆవిడలాగే. వాడు ముదనష్టపాడు అన్నాక ఇంక నేనేం చెప్పను? ముదనష్టం అనే శబ్దం అలా వచ్చిందో తెలుసుగా, గరుడ పురాణంలో రాశాను చూడండి. ఒక ఆయన లేక ఒక ఆవిడ ముసలివాళ్ళు అయిపోతూ వారసులు లేక, ఏమండి నేను ఫలానా వాణ్ణి తీసుకుంటాను పెంచుకోవడానికో లేకపోతే కర్మకాండలకో అని పిలుస్తుంది అప్పుడప్పుడు. కొంచెం తేలిగ చెబుతాను, భీమవరంలో ఒక కోటీశ్వరరాలు ఉంది, ఆవిడకి పిల్లలు లేరు. సచ్చాక కర్మకాండలు చేయకపోతే మోక్షం రాదు కదా అని భయం పట్టుకుంది. అందుకని ఒకనొక వ్యక్తిని పిలిచి నువ్వు నాకు దూరం చుట్టానివి, నా ఇల్లు అంతా నీకు రాసిస్తాను, 5 కోట్ల విలువ చేసే ఇల్లు, ఒక 2 ఎకరాల పొలం ఉంది, అదో 50 లక్షలు అంత చేస్తుంది, ఇది నీకు రాసిస్తాను, నేను సచ్చాక మాత్రం తప్పక కర్మకాండలు చెయ్యి అంది, నన్ను పోషించు అంది. 5 కోట్లు పంపిస్తూ ఉంటే దాని మీద అద్దె నెలకి 50,000 వస్తుంది. అలాగేనమ్మా అన్నాడు. కుటుంబాన్ని తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో మకాం పెట్టాడు. వీడేదో అన్నీ చేసి పెడతాడు, ఆ తర్వాత సచ్చాక కర్మకాండలు చేస్తాడని ఆవిడ అనుకుంది. ఈయన ఇంట్లోకి అడుగు పెట్టిన నెలలాడికే చచ్చిపోయింది ఆవిడ. అంటే ఈయన ద్వారా ఏమీ చేయించుకోలేదు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడో తెలియదు మొత్తం మీద. ఆవిడకి ఎక్కువ చాకరీ చేయకుండా కేవలం ఇంట్లోకి అడుగు పెట్టిన నెలకే ఆవిడ పోగానే ఆవిడ ఆస్తి వచ్చింది కదా, దాన్ని మృత నష్టపు ఆస్తి అన్నారు. అది ముదనష్టం అయింది కర్మ, మృత నష్టపు. ఆవిడ మృతురాలయ్యి వీడి ద్వారా చేయించుకోవలసిన చాకరీలన్నీ నష్టపోయింది, కర్మలు నష్టపోయింది. అందుకని మృత నష్టం కాస్తే ఏమైందనమాట, మన నోట్లో పడి ముదనష్టం ఆస్తి అయిపోయింది. ఇలా పలుకుతూ ఉంటాం మనం. ఈ ఆస్తి అంత గొప్ప ఆస్తి కాదంటారు. ఎందుకని, ఆవిడ దగ్గరికి వెళ్ళాక కనీసం 1 ఏడాదో 2 ఏళ్ళో చాకరీ చేసి ఆవిడకి ఆనందం కలిగిస్తే అప్పుడు ఆవిడ సొమ్ము మనకు అరుగుతుంది. బొత్తిగా రాగానే ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ కర్మకాండల్ని లోపించకుండా చేసామో లేదో తెలియదు. పూర్తిగా చేయవలసినవన్నీ సక్రమంగా చేసి ఆవిడ పేరు మీదుగా మంచి పనులు చేస్తే మాత్రం మళ్ళీ అది శుభమైన ఆస్తి అవుతుంది, లేకపోతే అది దిక్కుమాలిన ఆస్తి అన్నారు. అందుకని మృత నష్టపు ఆస్తి లాంటివి ఉన్నాయి కొన్ని, అవి కూడా ప్రమాదకరమైనవి. అందువల్ల సాధ్యమైనంత వరకు కూడా భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు ముదనష్టపు వాళ్ళు అని తిట్టుకోకూడదు. దీని వెనక అది ఎంత తిట్టు ఆలోచించండి, కొన్ని తిట్లు తెలియక తిట్టేస్తారు. నీ జిమ్మడిపోను అంటే జిమ్మ అంటే జఫ్వ నాలుక, జఫ్వ జమ్మ, నీ నాలుగు పడిపోను అంటే ఇక నీ మగవాడి అయిపోమ్మని భర్త గారు అలా అయిపోవట. పూర్వం దూరదర్శన్లో వార్తలు వచ్చేవి రెండింటికి, నేను ఓరు అడిపోను అనమాట. అది ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి. ఓరి బాబోయ్, కవాడీగూడలో 1980 వరకు నేను చదువుకున్నాను, 79-80 మధ్యలో ఒక ఏడాది. కల్పనా టాకీస్ పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది, ట్యాప్లు వచ్చేవి అప్పట్లో నల్లాలు. ఈ కుళాయిల దగ్గర వాళ్ళు కొట్టుకుంటారండి సిగపట్ల కొత్తలంటే, అవే ఒకళ్ళ సిగలు ఒకళ్ళు పట్టుకుని ఇక తిట్లు తిట్లు, అబ్బో ఏం అద్భుతంగా ఉంటాయో అనమాట. ఆ బూతులు బాత్ బాత్మే బూతు అని అందులో ఎన్ని రకాలు విచిత్రం అనమాట. వాటికి అర్థం చెప్పాలంటే కూడా భయం వేస్తుంది మనకి. వాటిల్లోనే నీ తాడు తెగ అంటే ఏంటి, న్యాయం చచ్చిపోవాలని, అంత దారుణమైన తిట్లు అనమాట. ఇలాగే నీ జిమ్మడిపోను, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. వాటన్నిటిని ఎప్పుడన్నా భాష నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మా శిష్యుడు నేర్పుతాడు, నేను అందుకు తిట్లు వాడు నేర్పుతాడు, అట్లు నేర్పెడతాను. గోవింద, ఒకరోజున పరీక్ష నరేంద్రుడు పురాణం వింటూ 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 ఆరో రోజు అడిగాడనమాట, శ్రీకృష్ణ పరమాత్మునికి ఆత్మీయులైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఆ స్నేహితుడి కోసం ఆయన సర్వము త్యాగం చేయడానికి సిద్ధపడిన ఘటన ఏదైనా ఉందా? ఉంటే చెప్పు, అది వినాలనుకుంటున్నాను. కారణం, హరిభజయించు హస్తములు హస్తముల చతుగోరి మృక్కు తచ్చరము శరంబు విష్ణు కథ చేరిన చిత్తము చిత్తమిందిరావరుగను దృష్టి దృష్టి మొరవైరిను తించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిల్. శ్రీకృష్ణుణ్ణి భక్తితో పూజించే చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాథులు. ఆయన కథ వినేటటువంటి చెవులే చెవులు. ఆయనకి ఒక్కే శిరస్సే శిరస్సు, ఆయనని వర్ణించే నాలుకే నాలుక. ఈ విధంగా పరమాత్మునికి మన అవయవాలన్నీ సమర్పించినప్పుడు మాత్రమే ఆ అవయవాలు ఆయనకి చెందుతాయి. రోజు కృష్ణ కృష్ణ అని పలకండి, అప్పుడు మన వాక్ అవుతుంది. ఎట్లయితే అది వాక్కు కాదు, అవాక్యది. అందువల్లే భక్తి శ్రద్ధలతో ఆయన కథలు వినాలని కోరుకుంటున్నాను, చెవులతో నాలుకతో కృష్ణ అనాలనుకుంటున్నాను, కళ్ళతో ఆయన రూపం చూడాలనుకుంటున్నాను, తల వంచి ఆయనకి నమస్కరించాలనుకుంటున్నాను. ఆయన కథలు చెప్పవరు కానీ అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అనుడు వేదవ్యాస తనయుడాభిమన్యు తనయుని జూచి ఇట్లని ప్రీతి జనవర గోవింద సకుడు కుచేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు గనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య వృత్తి అడుగబోవక తనకు తానబ్బి నట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి. ఆయన ఇప్పుడు ఎవరు స్వయంగా వేదవ్యాసుడి కుమారుడు సుకుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజా, పూర్వం శ్రీకృష్ణుడికి ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు కుచేలుడు. ఆయనలో అన్ని శక్తులు ఉన్నాయి, 64 విద్యలు నేర్చుకున్నాడు, విజ్ఞానం ఎరిగినవాడు, శాంతంగా ఉండేవాడు, నిత్యం ధర్మం కోసం పోరాడేవాడు. ఎన్ని విద్యలున్నా కంఠం ఎంత బాగున్నా పూర్వజన్మ పాపం వల్ల దారిద్ర్యం పట్టుకుని పీడించింది. అంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కూడా కటిక దారిద్ర్యం అనుభవించాడు. ఇంత దారిద్ర్యం అనుభవిస్తున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండో ఈ తిండి లేదు, ఉద్యోగం లేదు, డబ్బు ఇవ్వండి అని యాచించేవాడు కాదు ఆయన. ఇల్లేమో పాతకాలపు గుడిసే, గుడిసె చుట్టూత కాంపౌండ్ వాలు అంటే ఏంటనమాట, తడికే, ఓ తడికే. ఆ తడికి బయట ఓ అరుగు ఉండేది, పేడతో అలికినటువంటి అలుపు. ఆ పేడతో అలకబడిన అరుగు మీద కూర్చుని వేదం చదువుకునేవాడు. ఎవరైనా వచ్చి పాఠం చెప్పమంటే చెప్పేవాడు, తోచింది వాళ్ళు ఇస్తే అది పుచ్చుకునేవాడు. ఎవరిని అడగకుండా తనంత తాను వచ్చిన కాసే 10,000 వరహాలుగా భావించేవాడు. అనుదినంబును పుత్రధారాభిరక్ష ఒక విధంబున నడపుచునుండునంత. ఈ విధంగా తనంత తాను వచ్చిన రూపాయి 10,000గా భావించి ఏదో రకంగా మనస్సులో సంతోషిస్తూ భార్యని పిల్లల్ని పోషించుకునేవాడు. షోడశ కళల్లాగా 16 పిల్లలు పైగా. కటిక దరిద్రుడికి పిల్లలు, డబ్బున్నవాడు బాబోయే కోట్లు ఉన్నాయంటే పిల్లలు పుట్టరు. అదేంటో భగవల్లీల. వీరికి స్వీట్ 16 పెర్సన్స్ ఉన్నారట, అందులో 11 మందికి పైగా ఆడపిల్లలు, మిగతా వాళ్ళంతా ఒక పిల్లలు. ఇంతమంది పిల్లలతో ఆ సంసారం ఎలా నడుస్తుందంటే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. దొడ్లో తోటకూర పచ్చలి కూర వేసేదిట ఆవిడ రోజు, వాటిని ఉడకబెట్టి ఎంత ఉప్పు పోసి ఆ పులుసు ఇచ్చేది, బచ్చలాగు పులుసు, తోటకూర పులుసు. ఆ పులుసునే వాళ్ళు అలుసు చేయకుండా తల్లిని ఇంట్లో పరిస్థితులు తెలుసుకొని తింటూ బతుకుతున్నారు. బక్క చిక్కిపోయారు, ఎండిపోయారు వాళ్ళంతా కూడా. అస్థిపంజరాలకి బట్టలు తొడిగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్టలే ఉన్నాయిలేండి మొహం, చింకిగొడ్లే. ఈ మధ్యన అమెరికాలో ఇలాంటి పేదవాళ్ళు బాగా కనపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు జాలేస్తున్నారు, వాటి ఇక్కడి వరకే లాగుంటుంది, పైన ఇంత ముక్కు ఉంటుంది. కాస్త పంచి ఎవరా అన్నాను మా శిష్యుణ్ణి. వాళ్ళు పంచి కట్టుకోరేమో అని అన్నాడు వాడు కూడా. పాపం ఎంతమంది పేదవాళ్ళు, అదిగో ఇక్కడ అవేంటివి ఏదో మార్ట్లు అంటారు కదా, డీమార్ట్లు, వాల్మార్ట్లు, అక్కడికి వెడితే భలే పేదవాళ్ళు కనపడతారు. ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నారండి అని కొందరు అన్నారులేండి. కష్టపడి ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళు ఈ రకంగా బట్టలు లేకుండా ఉంటే ఆ రోజుల్లో చింకి బట్టలు కట్టుకున్నారు వాళ్ళు. కు అంటే చెడ్డ చిరిగిపోయిన, చాలము అంటే వస్త్రం, కుచేలుడు అంటే చిరిగిపోయిన మాసిపోయిన దిక్కుమాలిన బట్టలు కట్టుకునేవాడు అని అర్థం. కుచేలుడు అంటే అది అర్థం అంటే చాలము అంటే వస్త్రం అని అర్థం కనుక. ఈ విధంగా ఆయన నిజంగా కుచేలుడే. అలా చాలా కాలం గడిచింది. ఓసారి ఏం జరిగింది, పిల్లలు 10 రోజుల పాటు అన్నం మెతుకు తినలేదు. ప్రతిదినము ఆ దొడ్లో ఉన్న తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, ఎంతకాలం బతుకుతారు? తట్టుకోలేక వాళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగారట. తల్లికి ప్రపంచంలో పరమ బాధ ఎప్పుడు కలుగుతుంది, పిల్లలు అమ్మా అన్నం అని అడిగినప్పుడు అన్నం పెట్టలేను బాబు అన్నప్పుడు పని కలిగే బాధ అంతా ఎంత కాదన్నారు. లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులాకటి చిచ్చుచే కృషించి మలమలమాడుచు మానసం బిర్యంగ పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తనుజేరి వేడిన వీనులు చూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాథు చేరి ఇట్లని పలికెనో జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నంపదీనికుపాయమూహింపవైతి. ఆయన భార్య పరమపతివ్రత, భర్త ఏమి చేసినా ఎదురెత్తి సమాధానం చెప్పేది కాదు. ఆయన సంపాదించినా సంపాదించకపోయినా పిల్లల్ని ఏదో రకంగా నెట్టుకొచ్చింది పాపం. ఆవిడకి కూడా బాధ కలిగించే ఒకనొక ఘటన జరిగింది. ఒకనాడు వాళ్ళ దొడ్లో ఏమున్నా లేకపోయినా అరటి చెట్లు ఉన్నాయిటండి, అవి 6 నెలలకో ఏడాదికో గెలవస్తుంది అది కష్టం మీద. ఆ గెల ఇంట్లో వాళ్ళకే సరిపోదు. ఆ దొడ్లో ఉన్న అరటి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆకులు కోసుకొచ్చారు వాళ్ళు, ఖాళీ ఆకులు. ఆ పక్కనే నీళ్లు ఉన్నాయి, కడిగారు. కడిగి పట్టుకొచ్చి అమ్మా ఆకలే, అమ్మ అమ్మోయ్ ఆకలే, మాకు ఎక్కువ అన్నం వద్దమ్మా, ఎంత అన్నం పెట్టు, ఆ కాస్త అన్నమే మేమందరం పంచుకొని తింటామన్నారట. పట్టెడోరము మాకు పెట్టు మనసు అన్నారు. గుప్పిడితో పట్టే ఆహారాన్నే పట్టెడన్నం అంటారు. ఓ గుప్పిడి పెడితే తలకో వెతుకు తింటామమ్మా, చచ్చిపోతున్నాం అమ్మో అని ఏడ్చారు పాపం. ఇక ఆ పూట ఆవిడ మనస్సు వికావికలైపోయింది, చెవుల్లో సూదులతో పొడిచినట్టయిపోయింది ఆ మాట వినగానే. తట్టుకోలేక బాధపడింది, ఏడుచుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయనేమో కూర్చుని ఏది అరుగు మీద దయ్యం నొక్కొని వ్యాకరణ సూత్రాలు చదువుకుంటున్నాడు. కొంచెం అప్పుడప్పుడు భార్యామణి భర్తకి కొంచెం చొరకలు వెయ్యాలట, అది వెయ్యకపోతే ఆయన మరీ పాడైపోతాడు. అందుకని ఏమయ్యా, పేదరికం రోజు రోజు చుట్టూ ముట్టాడుతూ ఉంటే ఒక్క రూపాయి సంపాదించకుండా అరుగు మీద కూర్చుని వేదాలు చదువుకుంటాను, వ్యాకరణం చదువుకుంటాను అనడం న్యాయమా? భగవంతుడు ఏమన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు. తనను తాను ఉద్ధరించుకోవాలి. ఏ ప్రయత్నమూ చేయకుండా అరుగు మీద కూర్చుంటాను, వేళకింత అన్నం రావాలంటే ఎలా వస్తుంది? యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష అన్నారు పెద్దలు. మనం ప్రయత్నించాలి, ప్రయత్నించినా అందులో మనకి విజయము లభించకపోతే మన తప్పు లేదు. అసలు ముందు ప్రయత్నమే చేయకుండా అరుగు మీద కూర్చుంటాను, వేళకి తిండి రావాలంటే రాదు కదా. అందువల్ల పరమాత్ముడిని నమ్ముకున్నవాడు కష్టపడి పని చెయ్యాలి. నా మాట విను, ఏదైనా ప్రయత్నం చెయ్యి. పిల్లలంతా చచ్చిపోతున్నారు, ఇంత అన్నం పెట్టలేకపోతున్నాం అని ఎంతో బాధపడింది ఆవిడ. కొన్ని విషయాల్లో మనం ఈ పద్మగారిని గణేష్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళే ఏదో సామాన్యులాగా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలోనే ఉండేవారు. ఓ కంపెనీ పెట్టారు, 200 మంది కంటే ఎక్కువ వాళ్ళు ఉద్యోగం వచ్చి 10 మంది నిలబెడుతున్నారా లేదా, భోజనం పెడతారా లేదా, పని చెయ్యాలి. ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎక్కడ నుంచి వస్తుంది ఏదైనా? భాగవతం అదే చెప్పింది, కష్టపడు పని చెయ్యి, కష్టపడి సంపాదించిన ధనంలో అప్పుడు కొంత దానం చేయి, ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవడం కంటే కష్టపడటం వల్ల ఎప్పుడైనా సుఖపడతామని గ్రహించు అన్నారు. ఈ కష్టానికి భగవద్ అనుగ్రహం కూడా తోడ్పడాలి. అనగా నేను నువ్వు అన్నది నిజమే, కానీ ఇప్పుడు ఏం చేయను, నేను స్కూల్ పెడదామంటే నా స్కూల్లోకి ఎవరు రావట్లేదు. ఏమన్నా ప్రచారం చేయొద్దండి, ఇంట్లో కూర్చొని ఇక్కడ స్కూల్ ఉన్నది అని నువ్వు అనుకుంటే కుదురుతుందా? పద్మాకర్ గారు వచ్చారనే విషయం సత్సంగంలో పెడితే కదా మీ అందరికీ తెలిసి పురాణానికి వస్తారు. ఆయన మనస్సులో లేక ఆయన మనస్సులో గురువుగారు వచ్చేదారు పురాణం చెప్పేదారు అనుకుంటే ఎవరికి తెలుస్తుంది? దేనికైనా ప్రమోషన్ ఒకటి ఉండాలి, ప్రమోట్ చేసేవాడు ఉండాలి, ప్రచారం ఉండాలి. నువ్వేమో గురుకులం ఇక్కడ ఉన్నదని ఒక బోర్డు కూడా పెట్టవైతివి, దాంతో ప్రజలకు తెలియదు, అరుగు మీద కూర్చుని దారి నువ్వేదో చదువుకుపోతావు, దాంతో ఎలా వస్తారు ప్రజలు కూడా? కాబట్టి ఇందులో నీ లోపం కొంత ఉన్నది. ఇప్పుడు గడచిన దాని గురించి ఆలోచించకు, ఏం చెయ్యాలో ఆలోచించు. మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నీ మిత్రుడని ఎప్పుడో చెప్పావు, ఆయనని అనునిత్యం తలుచుకుంటున్నాం మనం. ఆయనను తలుచుకోకుండా ఏ రోజైనా ఉదయం పూట నువ్వు ముఖం కడుగుతున్నావా అంటే లేవగానే ముందు కృష్ణ అనుకుని అప్పుడు ముఖ ప్రక్షాళనాధికాలు చేసుకుంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళడమే ఇప్పుడు మనకి దారిద్ర్యంలో నుంచి బయటపడడానికి తగిన ఉపాయము. వరదుడు సాధుభక్త జనవత్సలుడు ఆర్త శరణ్యుడిందిరా వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాకుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజియంపగనున్నవాడు నీ వరిగిన చూచి నీ వరిగిన నిన్ను చూచి విభుడప్పుడయుచ్చునూన సంపదల్. శ్రీకృష్ణ పరమాత్ముడు వరదుడు, వరములను ఇచ్చేవాడు. వరాలందరికీ ఇస్తాడా అంటే దాంట్లో కూడా మళ్ళీ భేదం ఉన్నది. సాధుభక్త జనవత్సలుడు, అందరికీ వరాలు ఇవ్వాలంటే ఒకేసారి కుదరదు. సాధువులైన భక్తుల మీద ప్రేమ ఎక్కువ చూపించి వాళ్ళని ముందు అనుగ్రహిస్తాడు. మళ్ళీ అందరూ సాధువులే అనుకుందాం కాసేపు, అందరూ భక్తులే, వీళ్ళల్లో కూడా ఆర్తులు అని ఉంటారు, వాళ్ళకి అభయమిస్తాడు. ఆర్తశరణ్యుడు. ఓ తల్లి ఉందండి, ఇంట్లో ముగ్గురో నలుగురో లేక ఇద్దరో పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అందరూ పొద్దున్నే ఒకడు ఆయన భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, కానీ అందరికీ ఒకేసారి పారిశీలు ఇవ్వదు. 8 గంటలకు వెళ్ళే వాళ్ళకి ముందు పెట్టేసి వాళ్ళని పంపేస్తుంది, ఆ తర్వాత 9 గంటల స్కూల్కి వెళ్ళే వాళ్ళని పంపుతుంది. ఈ మొగుడు ఎలాగో 10 పెడతాడు, నో ఉండవా పిల్లల్ని పంపుతాను అని ఆ తర్వాత అడిగి పెడుతుంది, ఎందుకంటే టైముని బట్టి పంపాలి. అలాగే భగవంతుడు కూడా అందరూ భక్తులైనా అందులో ఆర్తితో ఉన్నవాళ్ళు, కష్టంతో ఉన్నవాళ్ళు పిలవగానే ముందు వాళ్ళ కోరికలు తీర్చాక మిగతా వాళ్ళ కోరికలు తీరుస్తాడు గనక ఆర్త శరణ్యుడు. ఆర్తులకి అభయం ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఉండాలిగా, మీకుంటే మాకీయుడు అన్నాడు లేండి అక్కడ ఒక ఆయన, ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అని 4 పదాలు ఇచ్చి ఆ విజయనగరం చీపురుపల్లి దగ్గర ఉన్నటువంటి రాజుగారు పద్యం చెప్పమన్నట్ట, మల్కిభరాముడు అనేటటువంటి ఆయన ఈ పదాలు ఇచ్చేట. ఇవ్వగానే కవిగారు ఏమన్నారు, ఈ 4 పదాలతో పద్యం చెబితే డబ్బిస్తారు కదా, అలాగేనండి అని. ఆకుంటే వృక్షంబగు, ఆకుంటేనే చెట్టు లేకపోతే చస్తుంది, ఈకుంటే లోభియవును హీనాత్ముండవు, ఎవరికి ఇవ్వకపోతే వాడిని పిసిని కొట్టంటారు హీనుడు అంటారు, మీకుంటే మాకీయుడు మాకుంటే మేము రాము మల్కిభరామా అన్నట్ట. మీకుంటే మాకు తగలేయండి అని చెప్పడం, మాకుంటే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి, ఈ పద్యాలు ఎందుకు చెబుతాం అన్నాడు ఆయన. అందువల్ల ఎవరికైనా ఆర్తిలో ఉన్న వాళ్ళ కష్టాలు తొలగించాలంటే ముందు మన దగ్గర ఏదైనా ఉండాలి కదా, ఏమీ లేని వాడు ఏం చేస్తాడు? ఆయన ఇందిరావరుడు, లక్ష్మీవల్లభుడు. ఆయన భార్య డైరెక్ట్గా పద్మాదేవి, లక్ష్మీదేవి. అంత డబ్బున్నప్పుడు ఇవ్వడానికి ఆశ్చర్యం ఉంది. దయాపయోధి, డబ్బున్న దయ కూడా ఉండాలి, కరుణాసముద్రుడు ఆయన. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు. ఆయన ప్రస్తుతం ద్వారకానగరంలో యాదవులంతా సేవిస్తూ ఉండగా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న యాదవులను భక్తులను అనుగ్రహిస్తూ పరిపాలన సాగిస్తున్నాడు. నీవు వెళ్ళావా, నిన్ను చూడగానే మారు మాట్లాడకుండా డబ్బిస్తాడు, ఎందుకంటే నువ్వు మిత్రుడివి గనక. నీకు అనుమానం రావచ్చు, ఎప్పుడో మేము చిన్నప్పుడు చదువుకున్నాం, అది కూడా కేవలం 64 రోజులంటే వాడు చదువుకున్నది. కాశీ వెళ్ళాడు కృష్ణుడు, గురువుగారి దగ్గర 64 డేస్ మాత్రమే ఉన్నాడు. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా అన్నారు. 64 విద్యలు 64 రోజుల్లో బలరామకృష్ణులు సాందీపని అనే గురువు దగ్గర నేర్చుకుని అప్పచెప్పేశారు. కాబట్టి వాళ్ళు ఇంతకీ గురుకులంలో ఉన్నదంతా కేవలం 64 రోజులు, 64 డేస్ ఓన్లీ. అదే కుచేలుడో 20 ఏళ్ళు చదువుకున్నాడు. 20 ఏళ్ళు ఇతను కష్టపడి నేర్చుకున్న విద్యలు 64 రోజుల్లో వాళ్ళు పరమాత్ములు కనుక నేర్చుకున్నారు. కాబట్టి కుచేలుడికి కృష్ణుడికి ఉన్న స్నేహం ఏదో 10 ఏళ్ళు 25 ఏళ్ళు కాదు, కేవలం 64 రోజుల స్నేహమే. ఈ మాత్రం స్నేహం అయిన తర్వాత ఆయనకి పెళ్ళయింది, నన్ను పిలవలేదు. నాకు పెళ్ళయింది, నేను పిలవలేదు. ఎన్నాళ్ళకి కష్టంతో ఉన్నాను అని ఆయన దగ్గరికి వెళ్ళి ముఖం చూచి యాచించడం ఎలా అనుకుంటావేమో, ఆ భయం నీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన కరుణాస్వరూపుడు కనుక. కలలోనన్ తను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునల్ నిజ పదాబ్జాతంబులంబులో తలపన్ అంతన్న మెచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిన్ భజయించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్. ఒకడున్నాడు, కలలో కూడా కృష్ణుణ్ణి ఒక్కనాడు కూడా తలుచుకోలేదు. ఎప్పుడు చూసినా కృష్ణుడిని తిట్టాడు అనుకోకుండా వాడికి కష్టం వచ్చింది. కష్టం రాగానే అందరూ వచ్చి, ఒరే ఈ కష్టం నుంచి నిన్ను కృష్ణుడు తప్ప మరెవరూ గట్టెక్కించలేరు అనగానే వాడు సిగ్గుపడి, కృష్ణ ఇన్నాళ్ళు తిట్టాను, నన్ను క్షమించు, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కాపాడు బావోయ్ కృష్ణ అనగానే వెంటనే కృష్ణుడు, ఎరా ఇన్నాళ్ళు నన్ను తిట్టావు, ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా అని దెప్పకుండా, నాయన ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా అని అప్పటికప్పుడే పరుగు పరుగున అక్కడికి వచ్చి తనను తానే సమర్పించుకుంటాడు ఆయన. వాడి కష్టాలు తీర్చడం కదట, ఈరోజు నుంచి నేను మీ ఇంట్లో ఉంటున్నాను, నా సర్వం నీదే అంటాడు. అంతటి మహాత్ముడు ఆయన. అటువంటి వాడు నిరంతరం నిశ్చలమైన భక్తితో జపించే నీవోటి వాడు అడిగితే డబ్బివ్వకుండా ఉంటాడా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకపోవచ్చు, శుభలేఖలు కానీ ఇంకోటి కానీ వాట్సాప్లో ఒకసారి కూడా పంపకపోవచ్చు, ఫోన్ చేసి చెప్పకపోవచ్చు, దిక్మాన చోట దుబాయ్లో వాట్సాప్ అని చెప్పితే ఆ గూగుల్ మీట్ కాల్ అయినా చేసి ఉండకపోవచ్చుగాక. కానీ నీవు మనస్సులో నిరంతరం ఆయన ఇంట్లో పెట్టి పూజిస్తున్నావు, ఈ విషయం ఆయనకి తెలుసు, ఆయన రక్షిస్తాడు, వెళ్ళిరా అనగానే అమ్మాయి అనుకున్నాడు ఆయన, నీవు చెప్పిన వాటి నిజమే, బాగుంది, ఆయన దగ్గరికి వెళ్ళడం లాభమే. కానీ అని నసిగాడు కొంచెం. ఎందుకని ఆయన బాధ? నీవ చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మంబుల ఆశ్రయం పంగమనకు పరమ శోభనమా చక్రపాణికిపుడు కానుకేమైనా కొంపోవగలదే మనకు. భార్యామణి, నీవు చెప్పినది 100కి 100 రూపాయలు నిజం. పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి భక్తితో సేవిస్తే సకల శుభాలు కలుగుతాయి, దారిద్ర్యాలు తొలగుతాయి. కానీ పరమాత్ముడు ఆయన నాకు మిత్రుడు, దైవం, పైగా మహారాజు, పండితుడు, ఇన్ని లక్షణములు కలిగిన వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్రం. ఏదో ఒక కానుక పట్టుకెళ్ళాలి. ఆయనకి కానుక ఇచ్చే శక్తి మనకు లేదు, అదే ఉంటే అక్కడికి ఎందుకు వెళతాం? కానీ ఏదో ఒకటి లేకుండా వెళ్ళకూడదని శాస్త్రం. ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు ఆయన పాప. ఇదొక ధర్మ సంకటం. అప్పుడు ఆవిడేం చేసింది, నేను చూసుకుంటానంది, వాళ్ళింట్లో నిజంగా ఏమీ లేవండోయ్, వాడు ఎవడో చెప్పట్టి మధ్యన వాళ్ళింట్లో డబ్బాలు పుచ్చిపోయిన అటుకులు ఉన్నాయి, ఎవరూ తినకుండా వదిలేశారు, వాటిని తీసుకెళ్ళి ఇచ్చాడు. ఉట్టి అబద్ధం అది, ఇంట్లో అసలు అటుకులు పుచ్చిపోయే అవకాశం ఎక్కడుంది, వీళ్ళు చచ్చిపోతుంటే ఆకలికి, కాబట్టి ఉన్నది ఉన్నది అంతా నాకేశారు, ఇంట్లో ఏం లేవు. అందువల్ల అటుకులు ఎక్కడి నుంచి తెచ్చింది ఆవిడ? యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ అన్నారు వేదవ్యాసుల వారి మూలంలో. చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి, నలుగురింటికి వెళ్ళి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గుప్పిడు చొప్పున అటుకులు యాచించి తెచ్చింది. యాచత్వ చతురహ ముష్టీన్, ముష్టి అంటే గుప్పెడు, 4 గుప్పెళ్ళు అటుకులు విప్రాన్ పక్కనున్న బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి పృథుక తండులాన్ అటుకులను యాచత్వ యాచించి తెచ్చింది. వీళ్ళకు నియమం ఉందని చెప్పాం కదా, ఎవరిని అడగకూడదు జీవితంలో. ఎవరైనా అడిగే పిల్లలు అయితే ఇంతకుపోయిన ఎన్నోసార్లు పక్క వాళ్ళని బియ్యం ఇవ్వండి, కందిపప్పు ఇవ్వండి, కందుల వారు కందులు ఇవ్వండి, పెసల వారు పెసలు ఇవ్వండి, మిరియాల వారు మిరియాలు ఇవ్వండి అని అడిగేవారు. కానీ వీళ్ళు ఎవరిని అడగకూడదు, వాళ్ళ నియమం అది. కానీ ఎందుకు అడిగారు అంటే తమ కోసం అడగకూడదు, భగవంతుని కోసం అడిగి తీరాలని శాస్త్రం. అందువల్ల నా కోసం నేను అడగకూడదు, మీకోసం మీరు అడగరాదు. కానీ ఏ గుడియో కడుతున్నారు అనుకోండి, అందరూ అందులో తలకో రూపాయి వెయ్యాలి, అది కూడా పరోపకారమే గనక. మా చిన్నప్పుడు మేము స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో మా నాన్నగారి దగ్గర కూడా వచ్చాడు, ఆశ్రమం కడుతున్నానండి చందా ఇవ్వండి అన్నాడు. ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. అందువల్ల గృహస్థాశ్రమాలు ఇక్కడ చాలామంది కట్టుకుంటున్నారు. గృహస్థాశ్రమం కోసం డబ్బులు అడగడం ధర్మం కాదు, కానీ ఇదిగో మా లాంటి వాళ్ళు కట్టే ఆశ్రమాలకు అడగడం కూడా ధర్మమే అన్నారు. అందుకని ఆవిడ తమ నియమాన్ని ఏమాత్రం ఉల్లంఘించకుండా నాలుగు గుప్పిళ్ళు అటుకులు యాచించి తెచ్చి మూటగట్టింది. ఎలా మూటగట్టింది వాళ్ళు, ఇదో సమస్య. ఇంట్లో క్యారీ బ్యాగులు లేవు, గణేష్ గారు అక్కడ లేరు, ఉంటే అసలు అక్కడ దాకా వెళ్ళనే ఇచ్చేవారే కాదేమో పాపం, కృష్ణ భక్తుడు కనుక. ఇంట్లో ఏ సంచి కూడా లేదండి పాపం కర్మ. ఆయన పైన ఒక కండువ ఉంది, ఆ కండువని చూస్తే ఎవరికైనా వారం రోజులు నిద్ర పట్టదు. చిరిగిపోయి కుళ్ళుపోయి నానా రకంగా ఉంది, అది అన్ని చిల్లులే. ఆ కండువ ఇలా పెట్టుకుంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చుక్కలు కనపడతాయి. ఆ కండువని మడతల మీద మడతలు వేసి జాగ్రత్తగా మేనేజ్ చేసి అందులో మూట కట్టింది టెండోయ్ పాప ఆవిడ. అసలు కుచేలుడు అంటే అదే అర్థం, చిరిగిపోయిన పాడైపోయిన బట్ట కలిగిన వాడు. ఆ బట్టను అలా మడతలు పెట్టి జాగ్రత్తగా అందులో ఈ నాలుగు గుప్పిళ్ళు అటుకులు మూట కట్టిందంటే ఆవిడ MBA బాగా చదువుకుంది మేనేజ్మెంట్. అని అయ్యిల్తి ఔగాక ఎనుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున, శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులముల నక కొన్ని ముడిచి నెయ్యమున ననుప చనియే గోవింద దర్శనోత్సాహియగుచు. ఆ విధంగా ఆవిడ భర్త గారి శిథిల వస్త్రం కొంగున అటుకులు ముడివేసి జాగ్రత్తగా భుజం మీద వేసి ఏమండో ఇక వెళ్ళి రండి అంది. ఈయన కూడా కృష్ణుడు చూస్తున్నానని ఆనందంతో కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరాడు. ఆయన ఉన్న ఊరు ఇప్పుడు పోరుబందర్ అంటారు. కృష్ణుడు ద్వారకలో ఉన్నాడు, కుచేలుడి ఊరు పోరుబందర్, నేటి పోరుబందరు అంటే గాంధీ గారు పుట్టిన ఊరు ఉందే, అది పూర్వం సుధామపురము. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళగానే ముందు సుధామపురం అనే ఉంటుందండి. కుచేలుడు కట్టించిన ఆలయాన్ని నాతో పాటు ద్వారకు వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు. వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు చేస్తుండే ఒకసారి, అదిగో మా వెంకటేశ్వర గారు చేస్తారు, వాళ్ళు ఎత్తారు, ఇలా కొంతమంది రాగలిగారు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు. అదే కుచేలుడు ఊరు, ఆ గుడి కూడా చూసాం, శిథిలావస్థకు వచ్చింది ఇప్పుడు. అక్కడ నుంచి ద్వారక 25 కిలోమీటర్లు, ఆ 25 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరాడు సముద్ర తీరానికి. ద్వారక అంటే నేను చెప్పేది ఇప్పుడున్న గుడి ఉన్న చోటిది. అక్కడి నుంచి సముద్రం లోపలికి వెళ్ళాలి, అది ఇంకా చాలా దూరం. సముద్రం చుట్టూతా ఉండి మధ్యలో అపూర్వమైన ఒక వంతెన వేసి ఆ వంతెన ఒత్తప్పుడు పైకెత్తేస్తారు, ఎవరైనా వస్తే దింపుతారు, అదొక హౌరా బ్రిడ్జి లాంటిది. ఆ తర్వాత సముద్రం లోపలికి వెళ్ళాలి, అక్కడ మధ్యలో ద్వీపం, అది ఇప్పుడంతా సముద్రంలో కలిసిపోయింది. ఆనాటి దొరకలేదు, ఇప్పుడు వజ్రుడు అని కృష్ణుడి మునిమనుముడు పరిపాలించిన నగరం ఉన్నది. ఇప్పుడున్న గుడి ఉన్నదే, దాన్ని వజ్రుడు కట్టాడు. వజ్రుడు అంటే కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు, అంటే కృష్ణుడి యొక్క మునిమనవడు. కృష్ణావతారం అయిపోయాక ఆయన ధర్మరాజు గారి ద్వారా మథురా నగరానికి అభిషిక్తుడయ్యాడు. మథురా నగరాన్ని పరిపాలించమని ధర్మరాజు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాక ఆయన వచ్చి కష్టపడి ఆ గుడి కట్టించాడు అనమాట కృష్ణుడి మీద భక్తితో. అక్కడి నుంచి ఆనాటి ద్వారకలోకి వెళ్ళాలంటే అదేం ఆషామాషి వ్యవహారం కాదు. ఆ ద్వారక దగ్గరికి ఈయన కాలినడకను పెడుతూ తనలో తాను అనుకున్నాడనమాట, ద్వారకా నగరంబు ఏ రీతి జొత్తునో భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేశు ఎబ్బంగి దర్శింపగలను తద్వారపాలు రెక్కడి విప్రుడవు ఇందేల వచ్చదవని అడ్డపెట్టిరేనప్పుడు వారలకేమైన పరిధానమిచ్చి ఏగెదనల్న ఊహింప అర్థశూన్యుండ నేను. అయిన నా భాగ్యమతని దయార్థ దృష్టి కాక తలపోయనుండేమి కలదటల్చు. నేను నిజంగా ద్వారకానగరం దాకా నడవగలనా, లేక నడుస్తూ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతానా? పోని కష్టపడి వెళ్ళాననుకుందాం. వెళ్ళాక ద్వారకానగరంలో ప్రవేశిస్తూ ఉంటే కాపల వాళ్ళు, ఎవడెవరా నువ్వు, ముష్టెత్తుకునేవాడివి, కృష్ణుడి అంతఃపురంలోకి వెడుతున్నావా అని అడ్డం కొడతారేమో. ఎందుకంటే నా బట్టలు, నా కండువ, నా చెమట వాసన, ఎండిపోయిన శరీరం చూస్తే ఎవడైనా అంతఃపురంలోకి వెళ్ళనిస్తారా? ఎందుకు వస్తున్నావని వాళ్ళు అడ్డం కొట్టి గదమాయించి వెనక్కి పంపితే లోపలికి ఎలా వెళ్ళగలను? పోనీ కాపల వాళ్ళకి ఏదైనా పరిధానమిచ్చి ఏగదనన్న పరిధానం అంటే లంచం. అంటే ఆ రోజుల్లో కూడా లంచాలు ఉన్నాయండి. దుర్యోధను దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే లంచం, కంసుడి దగ్గరికి వెళితే లంచం, లంచం లేనిదే కంచం కదలదు. అందుకని ఆది దృష్టిలో పెట్టుకుని తీరా కృష్ణుడి అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు కాపల వాళ్ళు అడ్డం కొడితే వారికి లంచం ఇచ్చి ఏదన్నా కానుకిచ్చి లోపలికి అడదామంటే నా దగ్గరే ఉంది బూడిది తప్ప. నేను అర్థశూన్యుణ్ణి, ఏమివ్వగలను? అయినప్పటికీ ఆ పరమాత్ముడు దయాస్వరూపుడు, నన్ను అనుగ్రహించకుండా ఉంటాడా? ఆయన కరుణ వల్ల ఎలాగో రకంగా వెళ్ళకపోతానా అనుకున్నాడు మొత్తం మీద. ఇలా అనుకుంటూ ద్వారకానగరం లోపలికి ప్రవేశించాడు. మొత్తం మీద నడిచి నడిచి చెమట కారిపోతూ ఉండగా అక్కడికి ప్రవేశించాడు. అందులో మధ్యాహ్నం కూడా స్నానం చేయకుండా నడిచి వచ్చాడు. ఇక కాస్త మధ్యాహ్నం ఏ స్నానం చేస్తూ సువాసన ఉండేది. ఈ విధంగా అక్కడికి వెళ్ళగానే ఆయన అదృష్టం రుక్మిణీదేవి మందిరమే కనపడింది. యోగం బాగున్నప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి యొక్క మందిరమే కనపడుతుంది. ఆ మందిరంలో ఉన్నాడు ఆ పూట అక్కడ ఆయన. దూరముగా రుక్మిణి యొక్క అంతఃపురం, ఆ అంతఃపురంలో పెద్ద గది, ఆ గదిలో మంచం, ఆ మంచం మీద కూర్చుని రుక్మిణీదేవితో సరదాగా పాచికలు ఆడుతున్నాడు ఆయన. దాదాపు కిలోమీటర్ దూరం నుంచి కూడా ఆ మందిరం కనబడుతోందిట. ఇక్కడి నుంచే కృష్ణుడు చూశాడు ఆయన కళ్ళజోడు లేకుండానే. అంటే అప్పట్లో చత్వారం ఉండేది కాదు. చత్వారం అంటే తెలుసుగా, నాలుగు కళ్ళు అని అర్థం. ఏకం అంటే ఒకటి, ద్వే అంటే రెండు, త్రిణి అంటే మూడు, చత్వారి అంటే నాలుగు. రెండు కళ్ళకి ఇంకో రెండు కళ్ళు ఉండేగా అందుకని చత్వారి అన్నారనమాట. అది ఆ రకంగా చత్వారం అనే పదం వచ్చింది. ఒరే పిచ్చాడా, రెండు కళ్ళకి ఇంకో రెండు కళ్ళతోటి తగిలించావు కదా, ఇవి రెండు కలిపి నాలుగు కళ్ళు అని చెప్పడం అనమాట. ఎంత టెక్నిక్ వర్డ్స్ అండి మన వాళ్ళవి. అవి కొంతకాలం పోయాక దాని అర్థం కూడా తెలియకుండా పోయింది. ఓరి అప్రాచ్యుడు అని తిడతారే, అప్రాచ్యుడు, అప్రాచి అంటే ఎంత అర్థం? ప్రాచి అంటే తూర్పు, అప్రాచి అంటే పశ్చిమం. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఆ రోజుల్లో భారతదేశానికి వస్తే ఓరి అప్రాచ్యుడు అన్నారా, తిట్టయిపోయింది. ఇప్పుడు మనం ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళం, వాళ్ళు అప్రాచ్యులు అంటే పశ్చిమ దేశాల వాళ్ళు అని అర్థం. అంతకంటే ఏం లేదు అక్కడ. కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి, ఎందుకు తిట్టయిందో ఇప్పటికీ తెలియదు. అలాంటి ఓ రోజున ప్రత్యేక పాతకాలం వాళ్ళ తిట్లు గురించి చెప్పుకుందాం అన్నమాట. అలా ఒక తిట్టుకి ఒక 10 నోట్లు అక్కడ పెట్టాలి మరి. ఏ మంచి మంచి తిట్లు అవి, బ్రహ్మాండ తిట్లు. తిట్లు కోసం నోట్లు అన్నారు శాస్త్రం. గోవింద మొత్తం మీద అంత దూరంలో చూశాడు. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను నబ్జాతనయను మకరకుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని దూరం నుంచే చూచాడు ఆయన. ఆయన ఎటువంటి వాడు? నల్ల కలువు పువ్వులాగా ఉన్నాడు ఆయన. నీలమేఘఛాయ శరీరుడు అనలేదు, నల్ల కలువు పువ్వు రంగులో ఉన్నాడు. ఇంద్రుడి చేత నమస్కారాలు అందుకుంటున్నవాడు ఆయన. కరుణాస్వరూపుడు. ఆయన బొగ్గలు తళ 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 మెరిసిపోతున్నాయి. సమస్త లోకాలు ఆయన్ని పూజిస్తాయి. జగత్తులో ప్రశస్తికెక్కిన వాడు ఆయన. చక్రాయుధం ధరించినటువంటి వాడు. ఉందా లేదా అన్నట్టుగా సన్నగా సింహం నడుములాంటి నడుము కలిగినవాడు. అఖిల లోకాల చేత ఆరాధింపబడుతున్నవాడు. చెవులకు మకరకుండలాలు ధరించాడు. నిరంతరం ఆదిశేషుడి మీద పడుకుంటాడు. తామర పువ్వురేకుల్లా ఉంటాయి కళ్ళు. ఇక కౌస్తుభముని మెడలో మెరిసిపోతూ ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం వంటివాడాయన. దేవతలకు అభయం ఇచ్చేవాడు. మిసమిసలాడిపోతున్న చర్మం కలిగిన వాడు. అందంగా మాట్లాడతాడు. యాదవ వంశం ఒక సముద్రమైతే ఆ సముద్రంలో పుట్టిన చంద్రుడాయన. అనేక శుభగుణములకు నిలయమాయన. అటువంటి మహానుభవుడు విష్ణువు అని పిలువబడ్డాడు. విశ్వమంతా వ్యాపించి ఉంటాడు గనక విష్ణువు అన్నారు ఆయన. మహాకాంతిస్వరూపుడు, ఆయన శరీరం నుంచి ధగధగలాడే కాంతి వస్తుంది గనక రోచిష్ణుడు అన్నారు. జయము తప్ప అపజయం ఎరగనివాడు గనక జిష్ణువు అన్నారు. సహనగుణాన్ని అభివృద్ధి చేసుకునేవాడు గనక సహిష్ణువు అన్నారు. అటువంటి కృష్ణ పరమాత్మని చూచి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆయనే దూరం నుంచి చూశాడండో. ఈయన ఆయన్ను చూచాడు, ఆయన ఈయన్ని చూచాడు. కని దాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్రునినశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘనతృష్ణాతురచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయుల్కుచేలుని నల్లంతన చూచి సంభ్రమ విలోలుండై దిగంతల్పమున్. దూరం నుంచి కృష్ణుడిని చూచి ఆయన దగ్గరికి వెడదామనుకునే సమయానికి కృష్ణుడు ఆయన చూచాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? దళత్కంజాక్షుడు, కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయట ఆయన కళ్ళు. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకుందాం. ఆ వ్యక్తిని చూడగానే అలా కుర్చీలో కూర్చుని వచ్చావా అన్నామా అంటే ఒరే దిక్కుమాలిన వాడు నువ్వు రావడం ఇష్టం లేదురా అని చెప్పడం చెప్పకుండానే. అదే ఇంటికి ఎవడన్నా వస్తే వచ్చావా అని ఒక్కసారిలాగా కళ్ళు కదిలించారంటే ఆ కళ్ళలో ఒక మెరుపు కనబడిందంటే అవతల వ్యక్తి మీద మనకు అభిమానం ఉన్నట్టు అనమాట. తెలిసిపోతే కళ్ళల్లోనూ మన చేతల్లోనే తెలిసిపోతాయి అని. వచ్చావా అనడానికి ఆ కళ్ళు తిప్పడంలోనూ ఆ ముఖంలో ఉత్సాహం ప్రకటించడంలోనే అవతల వ్యక్తి మీద మనకు అభిమానం ఉందని తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు వికసించిన తామర పూరేకుల్లో ఉన్న కళ్ళతో ఉన్నాడన్నారు. దళత్ అంటే వికసించిన అని ఒక అర్థం, కదులుతున్నాను కూడా అర్థం. ఒక్కసారి తామర పువ్వులు అంటే కళ్ళు అలా అలా కదిలాయన్నమాట. తద్వారా అతని రాక తనకెంతో ఆనందం కలిగించిందని కళ్ళతో ప్రదర్శించాడు. వాడు పేద విప్రుడు. ఈయన సమస్త లోకేశ్వరుడు. అయినా సరే టక్కన ఆయన్ని చూడడంతో పరుపు మీద కూర్చుని వాడు ఒక్కసారి దూకేశాడు, కిందకి దిగిపోయాడు. తన మిత్రుడు వస్తే మంచం మీద కూర్చుని రమ్మని పిలుస్తాడా? అందుకని మంచం మీద నుంచి చెంగున దూకాడు. దూకి ఎదురుగా వెళ్ళాడు, మహావేగంగా వెళ్ళాడు. ఆయన ఎటువంటి వాడు? నిరంతరం దారిద్ర్యంతో పీడింపబడుతున్నవాడు. అవయవాలన్నీ చిక్కిపోయాయి. ఎండిపోయిన శరీరంతో నాడు కృషీభూత అంగములు కలిగిన వాడు. అంత ఎండిపోయిందిటి పాప శరీరం. బాగా దాహంతో అలమటించిపోతున్నాడు. ఎండలో నడిచొచ్చాడు. పైగా సముద్ర తీరం కదండి, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బాగా తృష్ణాతుర చిత్తుడైపోయాడు ఆయన. అతను అతను చూస్తే నవ్వొస్తుంది ఆ శరీరాన్ని చూస్తే. అలాంటి వాణ్ణి ఖండోత్తరీయుడు. ఆ పై ఉత్తరీయం కూడా ముక్క వేసుకొచ్చాడు పాపం. సగం ముక్క కట్టుకుని సగం వేసుకొచ్చాడు. చెప్పడానికి ఏముందిలేండి, అలా ఉంది ఆ ఉత్తరీయం. అటువంటి వాణ్ణి చూచి పరుగు పరుగున దగ్గరికి వెళ్ళాడు. ఎంతో ఆదరంతో తీసుకొచ్చి కౌగిలించుకున్నాడు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే స్నానం చేయి తర్వాత మాట్లాడదామంటారా? కానీ ఈయన చెమట కొట్టిన శరీరంతో ఉన్న ఆయన్ని గాఢంగా కౌగిలించుకుని ఆ చెమట తనకు అంటించుకున్నాడు. ఈయన శరీరం మీద ఉన్న గంధం ఆయనకు అంటింది. ఈ సుగంధం అటు ఆ చెమట ఇటు వచ్చాయి. అసలు ఎంత ప్రేమ! అందుకే పరమాత్మ అన్నారు ఆయనకి భక్తుల మీద అసహ్యం ఉండదు, శుచి శుభ్రత అక్కర్లేదు, వాడు భక్తుడు అవునా కాదా అంతే. వెంటనే గాఢంగా కౌగిలించుకుని చెయ్యి పుచ్చుకుని జాగ్రత్తగా తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. ఈ మంచం మీద కూర్చోడానికి జంకుతున్నాడు ఆయన. ఎందుకని? ఈ ఒంటికున్న చెమట ఈ దిక్కుమాల బట్టల ఆ కర్రు అంతా దానికి అంటుకుంటుంది. అది ఖరీదైన మంచం. అసలు మానవ మాత్రం ఎవడైనా ఇలాంటి శాలువా వేసిన కుర్చీలో అలాంటి చెమటతో ఉన్నవాడిని కూర్చోబెడతారా? బట్టలు పాడైపోయి కూర్చుంటే కుర్చీలు ఆసనాలు పాడైపోతూ ఉంటే అబ్బా ముందు స్నానం చేసిరారా బాబు అంటారా? అటువంటిది స్వామివారు మంచం మీద కూర్చోబెడితే ఈయనే సిగ్గుపడుతుంటే కూర్చోవాయి అని కూర్చోబెట్టాడు. ఆ మంచం అంతా అచ్చుపడిందిలేండి కూర్చున్న చోట. ఇంత మంచి ముద్ర కూడా పడిందిలే. ఆ తర్వాత రుక్మిణికేసి సైగ చేయగానే ఆవిడ బంగారు పళ్ళెం తెచ్చింది. ఆ బంగారు పళ్ళెంలో ఈయన కాళ్ళు పెట్టారు. ఆ కాళ్ళు మట్టి కొట్టుకుపోయాను. ఆయన నడిచి 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 పగిలిపోయిన కాళ్ళు పైగా ఆ కాళ్ళు అందులో పెట్టగానే ఆ తర్వాత ఆవిడ బంగారపు చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే, పన్నీరు బంగారం లాంటి నీరు పోస్తూ ఉంటే స్వయంగా కడిగాడు ఆయన. ఏ జన్మలో కొంతమంది ఏ పుణ్యం చేస్తారో, ఆయన కాళ్ళు కడుగుదామంటే మనకు దొరకదు. అటువంటిది ఈ విచిత్రమైన పాదాలు, మురికితో ఉన్న కాళ్ళు, అది కూడా ఆదిలక్ష్మీదేవి రుక్మిణి నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో కడిగి ఆ నీళ్లు శిరస్సున చల్లుకొని నేను ధన్యుణ్ణయ్యాను మిత్రమా అన్నాడు. ఆ తర్వాత ఒళ్ళంతా గంధం పూశాడు. మలయ జముమే నొబ్బిల్ల నలది, చక్కగా ఒళ్ళంతా గంధం పూసి ఆ తర్వాత విసిరికరతో రుక్మిణిని విసరమన్నాడు. రుక్మిణిని విసరమన్నాడు. పనివాళ్ళు చాలామంది ఉన్నారండోయ్, కానీ ఆవిడనే విసరమన్నాడు. మనం పెద్దల దగ్గర నేర్చుకోవలసిన సహజ లక్షణం ఇది. పనివాళ్ళున్నా స్వయముగా తామే సేవ చేయటం, గురు సేవ చేయటం అనేది ఆ రోజుల్లో అలా ఉండేది. అనంతరం కాళ్ళు కాసేపు నొక్కి అలసటంతా తొలగించేశాడు. ఎక్కడి పరమాత్ముడు, ఎక్కడి పేద బ్రాహ్మడు, కాళ్ళు నొక్కాడు. ఆపై ఒక గోవు దానమిచ్చి శిగలో పువ్వు పెట్టి పక్కన కూర్చుని చేతిని చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరాడు. మిత్రమా, మన ఇద్దరం కలిసి గురుకులంలో చదువుకున్న రోజులు ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటున్నావా? మనం క్లాస్మేట్స్, పాత విషయాలు ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర భార్యలకి చెప్పుకుంటూ మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ పాఠశాల విశేషాలతో ఆనందించాలి. అలా ఆనందిస్తున్నావా? ఆయన ఎంత గొప్ప గురువుగారు, మనకి గురువుగారు సాందీపని. అనేక వేదములు ఉపనిషత్తులు చదువుకున్నవాడు, 64 కళలు ఎరిగినవాడు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, రాజనీతి శాస్త్రజ్ఞం, వాటితో పాటుగా మల్లయుద్ధం, గదాయుద్ధం, ధనుర్విద్య ఇవన్నీ మనకి నేర్పాడు. సంగీతం నేర్పాడు, సాహిత్యం నేర్పాడు. నీకు గుర్తుందో లేదో, ఓ రోజున గురువుగారు ఏం చేశారు, ఊళ్ళోంచి ఏదో పని మీద బయటికి వెళ్ళాట, కాశీలో. ఆయన బయటికి వెళ్ళిన సమయంలో చీకటి పడ్డానికి ఇంకో గంట 2 ఉందనగా గురువుగారి భార్య వచ్చి, రేపు మన ఇంట్లో ఒక దేవతార్చన ఉన్నది, మీరిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు, దర్భలు ఇటువంటివన్నీ తండి అంది. ఎవరిని? కృష్ణుణ్ణి, కుచేలుణ్ణి. ఇదంతా కృష్ణుడు చెప్తున్నాడు కుచేలుడితో, ఉబుసుపో కోసం చెప్పడంలా. ఆయన ఎందుకు చెబుతున్నాడో తర్వాత మనకు అర్థమవుతుంది. ఇద్దరిని తెమ్మంటే వాడు బయలుదేరారు. కర్మగాలి వీళ్ళు అడవికి వెళ్ళగానే ఆకాశం అంత నల్లగా మేఘావృతం అయిపోయింది. అంత పూర్వం ఎప్పుడూ లేనంత దట్టంగా ఆకాశం అల్లుకుపోయింది. అసలు ఆ మేఘాలకి కట్టికి చీకటి ఏర్పడిపోయింది. సాయంత్రం 4 ఘుమ ఘుమార వసంకుల ఘోర జీమూత పటల సంచన్న భ్రభాగ మగుచు చెటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మగుచు విద్యోతమానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిఛటా విభవ మగుచు అడరి జడిగురి యంగ నిరుడస్తమింప భూరి నీరంద్ర నిబిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తు గోచరంబుగా అని ఎట్లుండ మనము నవ్వాన్నదడిసి. హఠాత్తుగా ఆకాశంలో నల్లని మబ్బులు అలా దట్టంగా అలుముకున్నాయి. ఆ మబ్బులుతో పాటు గాలి వేచడం మొదలుపెట్టింది. ఈ గాలికి భయపడిపోయి పక్షులు అటు ఇటు ఇటు అటు కీచు బాచుమని అరుస్తున్నాయి. ఈ పక్షుల గందరగోళం మధ్యలో ముందు చిటపటగా మొదలైన వర్షం భయంకర వర్షం అయిపోయింది. 8 భూమిని మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. ఆ అష్టదిగ్గజములు తమ తొండములతో ఆకాశం నుంచి నీరు నేల మీద కొడుతోందా అన్నట్టుగా ఉంది వర్షం. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ఐరావతం, సుప్రతీకం, కపిలం, అంజనము, అభ్రమువు మొదలైన ఏనుగులు తమ తొండంతో నీరు తీసుకుని దబ 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 నేల మీదకి విడిచిపెడితే అది మహాధారగా వచ్చి పడుతుందా లేదా? అలా ఏనుగుల తొండము నుంచి నేల మీదకి వర్షం వస్తోందా అన్నంత ఉధృతంగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో మధ్య మధ్యలో పెటిల్ పెటిల్ అని మెరుపు తీగలు మెరుస్తున్నాయి, పిడుగులు పడుతూ ఉన్నాయి. అసలు దిక్కు తోచట్లేదు. ఆ కటిక చీకట్లో కేవలం మెరుపు తీగల కాంతిలోనే అప్పుడప్పుడు ఎక్కడున్నారో తెలుస్తోందిట. అలా వర్షం సాయంత్రం 4 దగ్గర నుంచి మర్నాడు తెల్లారేదాకా కురుస్తూనే ఉంది ఏకధాటిన. ఆ భయంకరమైన వానలో కనీసం సూది మన మోపేంత కాంతి కూడా కనపడటం లేదు. ఈ ఇద్దరు చలికి వణికిపోయారు. ఒకరి చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకున్నారు. కంగారు పడిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈలోపు ఈ వరద వచ్చి ఏది శిరస్సు మీద నుంచి ఓడిపోయింది టేకంగా. అంటే వాళ్ళు మునిగిపోయారు ఆ వరద నీటిలో, కొట్టుకుపోయారు. ఆ కొట్టుకుపోతున్నప్పుడు కృష్ణుడి చెయ్యి కుచేలుడు, కుచేలుడి చెయ్యి కృష్ణుడు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి బతికారు. ఒక్కొక్క చోట గోతిలోకి కృష్ణుడు పడితే కుచేలుడు లాగాడు, కుచేలుడు నూతిలో పడితే కృష్ణుడు లాగాడు. అలా, ఎందుకంటే అడవంతా నీరే కదా, నీటిలో ఏది గొయ్యో, ఏది నుయ్యో, ఏది గొట్టో, ఏది మెట్టో తెలియటం లేదు. ఈ గందరగోళంలో వర్షంలో నీళ్లలో కొట్టుకుపోతున్న పాములు పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, సింహాలు పులులు అవి కొట్టుకుపోతున్నాయి. అంత బీభత్సమైపోయింది. ఆ భయంకర వర్షంలో తడిసిపోయి చలికి గజ 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 వణిగిపోయాం. బెస బెస ఎప్పుడు ఉడుగక విసరిడి వలిచేత వడకు విడువక మనము పసచిడి మార్గము గానక మసలితి మంతటను అంశుమంతుడు పొడిచ. ఇలా రాత్రంతా అంతకంతకీ చలిగాలు వీస్తూ ఉంటే కంగారు పడిపోతూ వణిగిపోతూ గద్గద కంఠంతో తిండి లేక నిద్ర లేక ఆ నీళ్లలో కొట్టుకుపోయాం. అంత భయంకరమైన చలిలో యాతన పడుతున్న సమయంలో అదృష్టవశాత్తు ఆ గండం గడిచింది, సూర్యభగవానుడు ఉదయించాడు. అంటే ఆ రాత్రంతా వర్షంలో ఉన్నారు వాళ్ళు. సూర్యుడు అలా ఉదయిస్తూ ఉండగా తెల్ల తెల్లవారిడి వేళం కలకలమని కూసె పక్షి గణమెల్లెడలం మెలమెల ని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండిన్. సరిగ్గా తెల్లారింది, ఇంకా పక్షులన్నీ కలకల కూయడం మొదలుపెట్టాయి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించాడు. ఆయన రావడంతో మళ్ళీ సూర్యకిరణాలు మెలమెలలాడాయి, మంచి వెలుతురు ఆ అడివంతా ప్రసరించింది. ఆ సమయంలో గురువుగారు సాయంత్రమే ఇంటికి వచ్చాడు. రాగానే భార్యామణిని పిలిచి, భార్యామణి చీకటి పడుతోంది, పిల్లలు ఏరి అని అడిగితే వాళ్ళిద్దరూ అడవికి వెళ్ళారండి, నేనే పంపాను అందిట. ఏక ఆయన చూడండి గుండెలు బాదుకున్నాడు. అసలే ఆకాశం అంతా మేఘావృతమైంది, చీకటి పడుతున్నప్పుడు పిల్లల్ని అడవికి ఎవరన్నా పంపుతారా, వాళ్ళకి ఏదన్నా అయితే నేను బతకగలనా అని ఆయన అప్పటికప్పుడు అడవికి బయలుదేరాడు. వాళ్ళు అక్కడ వర్షంలో చిక్కుకున్నప్పుడు ఆయన వర్షంలో చిక్కుకున్నాడు పాపం. కాకపోతే ఆయనకి వాళ్ళు కనపడలేదు. అందుకని ఆ వర్షంలో కొట్టుకుపోతూ ఆయన కూడా నాయన కుచేల బాబు శ్రీకృష్ణ కృష్ణ కుచేల అంటూ రాత్రంతా గొంతు చుంచుకుని అరుస్తూనే ఉన్నట్టు పాపం ఆయన. ఈ తెల్లవారే సమయానికి ఆయన అదృష్టం బాగుండి పిల్లలు ఉన్న చోటకి చేరాడు. అప్పుడు సాందీపని మన చొప్పరయుచును వచ్చి వాన సోకునను వలిల్ తెప్పిరిలుటగని ఖేదం బొప్ప తెలం పలికెనకటవో వటులారా. ఆ సమయంలో మన గురువుగారు వర్షంలో తడిసి మనం అడవిలో గిజగిజలాడుతున్న సమయంలో అక్కడికి వచ్చాడు. వచ్చి రాత్రంతా వెతికి వెతికి అలిసిపోవటం వల్ల మనం ఏమైపోయామో అనే బెంగ ఒక పక్కన, చలి ఆకలి బాధ మరొక పక్కన పీడిస్తూ ఉండగా అదృష్టవశాత్తు మనల్ని చూచాడు. ఇక అప్పుడు ఆయన ఏడ్చేసేట, బావురుమని ఏడ్చాడు. అంత గొప్ప గురువుగారు కూడా మహాబాధపడిపోయాడు, కన్నీళ్లు కార్చేశాడు. అసలే వర్షానికి తడిసిన వాళ్ళ తలకాయల్ని కన్నీటితో మళ్ళీ తడిపాడు. అయితే వర్షపు నీరు చన్నీరు, ఈ కన్నీరు ఉష్ణపు నీరు అన్నమాట, వెచ్చని నీరు. అలా తడిపి కౌగిలించుకొని నాయనలారా మమ్మల్ని క్షమించండి అన్నట్టు పైగా, తెలిసి తెలియక సాయంత్రం అమ్మ పంపింది, మీరు ఇక్కడికి వచ్చారు, ఎంత కష్టపడ్డారా అని బాధపడ్డాడు ఆయన. కట్ట కట్ట ఇట్లు మా కొర్రకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడ నొంది తిరి కావున్న శిష్యులు మా రుణంబు నీగుటకిది కారణంబు సమకూరడివోయట మీద మీకు విస్ఫుట ధనబంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. నాయనలారా, గురువుగారి కార్యక్రమం చేయటానికి చీకట్లో ఇక్కడికి వచ్చారు. అడవిలో మహాబాధ పొందారు, యాతన పొందారు, మరణం అంచులు దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు. అందుకే మిమ్మల్ని నేను ప్రేమతో దీవిస్తున్నాను. గురు రుణము తీర్చుకున్న మీకు గురువుగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇంక మీదట మీకు ధనం బాగా ఎక్కువగా వచ్చుగాక. ధనం ఉన్న చోట బంధువులు ఉంటారు గనక బంధువులు కూడా వచ్చెదరుగాక. మీకు పెళ్ళిళ్ళవుగాక, పుత్రులు పుత్రికలు కలుగుదురుగాక, ఐశ్వర్యము లభించుగాక, జయము లభించుగాక, ఔన్నత్యం పొందుదురుగాక అని గురువుగారు దీవించారు. గుర్తుందా నీకు? ఇదంతా కృష్ణుడు ఎందుకు చెబుతున్నాడు అనుకుంటున్నారు? మన గురువుగారు ఆనాడు మనల్ని దీవించారు. ఆయన దేవన వ్యర్థం కాదు, గురువుగారి ఆశీర్వచనం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన దేవనుంది కాబట్టే ఇవాళ నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఆనాడు ఆయన అడవిలో ఏమన్నాడు? మీకు ధనం వస్తుంది అన్నాడు. ప్రస్తుతానికి ఇంకా ధనం రాలేదు, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చే వస్తుంది సుమ. డబ్బు వచ్చిందనుకో గ్యారంటీగా అంత బంధువులే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు. అది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అని సుమతీ శతకారుడు చెప్పాడుగా. బాగా డబ్బు వస్తే అంతా మిత్రులు అంతా బంధువులే. మా బంధువు అండి మా చుట్టవండి అంటారు. అదే దారిద్ర్యంతో ఉంటే ఒక్కడ దగ్గరికి రాడు. చెరువు నిండా కప్పలు ఉన్నాయనుకోండి, అర్థం నీరు ఉందని అర్థం. చెరువులో వర్షాకాలంలో నీరు నిండిందంటే నీరు నిండగానే ముందు కప్పలే చేరి బెక్ 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 బెక్, దిస్ ఈజ్ అవర్ ఓన్ ట్యాంక్ అంటాయి అవి. అందువల్ల సంపద వచ్చినప్పుడు బంధువులు వస్తారు. సరే నీకు పెళ్ళంటూ అయ్యింది ఎలాగో గురువుగారు ఆశీర్వచన వల్ల. బహుపుత్ర ఇది మాత్రం వెంటనే ఫలించింది. జయం ఇంకా రావాలి, విభూతి రావాలి, ఔన్నత్యం రావాలి, ఇప్పుడు నీకు వస్తుంది అని చెప్పడం కోసం గురువుగారు ఆశీస్సుల వల్ల వచ్చామని చెప్పడానికి ఈ మాట చెప్పగానే అప్పుడు ఆయన నవ్వి, మహాత్మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మనం చేసిన పనులు 64 పనులు చేసాం, అవన్నీ ఇంకా గుర్తుపెట్టుకున్నావంటే నువ్వు మహాత్ముడివి కనుక గుర్తుపెట్టుకున్నావు. ఆ గురువుగారు రుణం మేము తీర్చుకోలేము, కానీ నీ విషయంలో నీకు గురువు ఎవరయ్యా అన్నాడు ఆయన. వెంటనే మాకంటే గురువు, నీకు గురువు ఎవరు? గురువనగ నీకునెవ్వడు గురువులకు నువ్వు గురుడవి. నీకు గురువు ఎవరు? నువ్వు త్రిజగద్గురుడివి, ప్రపంచానికి గురువు నువ్వు ఒక్కడివే. అందుకే కృష్ణుడి మాత్రమే జగద్గురు అన్నారు ఆ రోజులో మొదట్లో. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంతటి మహానుభావుడివి, మాలాగా నీకు గురువును ఆశ్రయించవలసిన అవసరం లేదు, అయినా జ్ఞానివి గనక గురువును ఆశ్రయించావు అనగా, సరే సరే నా కోసం ఏం తెచ్చావు అన్నట్టు. అది కొంటెతనమే, ఆయన ఏం తెస్తాడో ఏం తేలేదో ఈయనకి తెలియక కదుగా. అందుకని నా కోసం ఏం తెచ్చావు? ఇక్కడ ఒక తమాషా ఉందండి, గర్గ సంహితలో చెప్పారు. గురువుగారి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఒకరోజున గురువుగారి భార్య నేతిలో 4 గుప్పిళ్ళు అటుకులు వేయించి కొంచెం ఉప్పు కారం చల్లి, ఏమంటే ఒరిజినల్ నేతిలో, దిక్కుమాలిన కంపెనీ నేతిలో కాకుండా ఒరిజినల్ నెయ్యిలో అటుకులు వేయించి కాస్త ఉప్పు కారం చల్లి సాయంత్రం పూట తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో, కుచేలుడి చేతిలో పోసిందిట. పోసి నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అంది. ఈయనకేమో ఉన్నవి 4 గుప్పిళ్ళే కదా, మళ్ళీ ఇందులో సగం ఆయనకి ఏం పెడతానులే, నేను ఒక్కడే తినేద్దామనే ఒక లోభం కలిగింది. అందుకని మీరు ఒక్కరే తినేయకూడదు, ఇంట్లో జీడిపప్పులు వేయించుకుని గురువుగారికి ఒక్క ప్యాకెట్ కూడా ఇవ్వకుండా తినేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయన్నారు భాగవతంలో. అందుకని కృష్ణుడికి పెట్టకుండా ఏం చేశాడనమాట, దుప్పటి కప్పుకొని లోపల కూర్చుని ఈ ఆకు పెట్టుకుని అని తిండం మొదలెట్టాడు. సరిగ్గా కృష్ణుడు కావాలని వచ్చాడు. మిత్రమా దుప్పటి ఎందుకు కప్పుకున్నావంటే చలి వస్తోంది, దుబాయ్లో అనుకోకుండా వర్షం వచ్చింది, అందులో 6 ఉపన్యాసం, దాంతో చలి, అందుకే దుప్పటి కప్పుకున్నాను అన్నట. మరి లోపల కటకటా శబ్దం వినబడుతోంది, ఏమిటంటే చలికి పళ్ళు గిటగిటలాడుతున్నాయి అన్నట. ఓ సంతేనా ఏం తింటం లేదంటే అబ్బెబ్బే నీవే తొట్టి ఏం తింటలేదన్నట, అయితే నీ బతుకులు అలాగే అవుగాక అన్నాడు ఆయన. ఏమీ తిండి లేకుండా అయిపోగాక. అందుకని ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు అండి గురువుగారి దగ్గరే. ఆయన కాడికి వా ఇడ్లీ తిని, గురువుగారు నేనేమీ తినలేదు అన్నారా, అయితే మీకు అలాగే అవుగాక అన్నారా, ఇహా తర్వాత తిండి ఉండదన్నారు. అందుకని చెప్పేచ్చు మొహమాటం ఉంది, ఒక 55 ఇడ్లీ తింటే 50 అని చెప్పకండి, తిన్నామండి అని చెప్పండి. మరి అందరి ఎదురుకుండా మొహమాటం వేస్తుంది కనుక ఎన్నో కొన్ని తిన్నామండి అని చెప్పండి. అందువల్ల అసత్యం మాత్రం గురువుగారి దగ్గర ఎప్పుడూ ఆడరాదు. మహా అయితే ఉంది, నా జేబులో 100,000 దిర్హాములు ఉన్నాయండి, అన్నీ మీకు ఇవ్వలేనండి, ఏదో 10,000 ఈసారికి పుచ్చుకోండి అనొచ్చు. అంతేగాని ఏమీ లేదని అబద్ధం ఆడితే అలాగే అవుగాక అన్నారా గురువుగారు, వాడు దివాళా ఎత్తుతాట అని నేను అనలేదండి, భాగవతంలో చెప్పారు. ఆ విధంగా కృష్ణుడికి పెట్టవలసిన వాట అటుకులు పెట్టకుండా తాను తిని ఏమీ లేదన్న వల్ల ఏమీ లేకుండా అయిపోయాడు. అది కృష్ణుడికి తెలుసు. అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆవిడ 4 గుప్పెళ్ళు మళ్ళీ అటుకులే పంపిందో చూశారు, ఇంకోటి ఇంకోటి కాకుండా ఏ ఖర్జూరం పంపచ్చుగా, అరటిపళ్ళు పంపచ్చుగా, యాపిల్స్ పంపచ్చుగా, అవేం పంపలా, కేవలం అటుకులే పంపింది. అందుకని కృష్ణుడు ఏం తేలేదంటే ఏమిటి మొహమాట పడుతున్నట్టున్నావు అని ఆ మూట చూసి, ఓహో నువ్వు చిన్నప్పటి నుంచి మూటలు కట్టడానికి అలవాటు పడినవాడివే, ఏదో మూట ఇప్పు అన్నట్ట. అప్పుడో రకమైన మూట కట్టాడు, ఇప్పుడో మూట కట్టాడు అండి. ఆ చిరిగిపోయిన వస్త్రములో ఉన్న అటుకుల మూట అలా విప్పి చూశాడు. కృష్ణ కృష్ణ అనాలి, ఎందుకంటే ఇది కృష్ణుడు కదా, కనుక రామరామ అనకుండా. ఆ అటుకులను చూస్తే వాడికైనా జుగుప్స కలుగుతుంది. ఎందుకని, అసలే చిరిగిన గుడ్డ. ఆ గుడ్డ పుదం మీద వేసుకుని నడుస్తూ ఉంటే చెమట పెట్టేసి మొత్తం గుడ్డంతా తడిసిపోయింది. ఆ తడిసిపోయిన దాంట్లో అటుకులు ఉన్నాయి. రాత్రంతా పెరుగులోనూ నీళ్లలోనూ నానబెడితే ఎలా ఉంటాయో అలాగే నానిపోయి ఉబ్బిపోయి ఉన్నాయి అటుకులు. ఆ అటుకులు ఏం తింటాను చెప్పండి, అవి కూడా తినగలిగితే వాడు కృష్ణుడు అన్నారు. ఇలా చేత్తో పట్టుకొచ్చింది ఒక ఆవిడ, జీడిపప్పులు వేయించిందిట, ఉపన్యాసానికి బయలుదేరింది. గురువుగారికి వేయించిన జీడిపప్పులు పెడితే మంచిదని ఎవరో చెప్పారని ఇంటి దగ్గర బయలుదేరి ఇక్కడికి వచ్చేదాకా చేత్తోనే అలా పట్టుకుంది. అందులో దుబాయ్, పైగా ఆగస్ట్ నెల. ఇక్కడికి వచ్చాక ఆ గుప్పిడిలో ఉన్నటువంటి జీడిపప్పు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అది బోడిపప్పు. అది పట్టుకొచ్చి, మీరు కృష్ణ పరమాత్మ అండి, నేను కుచేలుడు లాంటి దాన్ని తినండి అంటే నేనేం తింటాను, ఆయనంటే తింటాడు. అందువల్ల ఈసారి అలాంటివి ఏమైనా ఉండేవారు ప్రసాదం. పులిహార కోసం వచ్చి ప్రసాదం మానేసి తర్వాత భగవద్గీతకు అలవాటు పడిపోయారంతా. ఆఖరి రోజున అందరూ పళ్ళెంలో డబ్బులు ఇవ్వాలి కదా, ఓ భార్యాభర్త నా ముందు కూర్చున్నారు. అందులో భర్తగారు భార్యకేసి ఇలా చూపించాడు, జేబులోంచి ఒక అందరం ఒకటి తీసి. ఆ రోజులు వందంటే చాలా ఎక్కువ ఉండేది, ఎంత పొడుగ్గా ఉంది, మధ్యలో ఎంత తెల్ల కాగితం పైగా. ఆ వంద చూపించగానే అంది ఆవిడ, అస్సలు మాట్లా అంటే వాడి బతుకు వంద ఎందుకని. వెంటనే ఆయన అన్నాడంటే 50 అప్పుడు 20 తీశాడు అంటే 10 అంటే 100 కాస్త 5లోకి వచ్చింది చూపులతో. అలా ఉండాలి తప్ప భార్యాభర్తలు అంటే ఓ గయ్యి 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 నరుచుకుంటూ కిందకి దిగేదాకా, ఫ్లైట్ ఎక్కి దిగేదాకా, ఒకళ్ళొకరు తిట్టుకుంటే ఎలాగా, సైకిల్తో అలా భార్య చూపించిందంటే ఎంత ఇవ్వాలో తెలిసిపోవాలి. అంటే మీలాంటి ఆదర్శ దంపతులు అనమాట. ఆ విధంగా ఆవిడ అలా చెయ్యి పట్టి చూపులు చూడగానే ఇంకా ఆయన అటుకులు తినడం మానేశాడు. ఇక ఆ తర్వాత పరుపు మీద పడుకోబెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. ప్రొద్దుటే స్నానం చేశాక కృష్ణుడు ఇచ్చిన మంచి పట్టు వస్త్రాలు కట్టుకుని, ఇక బయలుదేరినా కృష్ణ అంటే గుమ్మం దాకా వచ్చి వెళ్ళిరా అన్నాడు. సెండ్ ఆఫ్ ఇచ్చేశాడు, ఇక ఈయన బయలుదేరాడు. కొత్త బట్టలు ఒకటి కట్టుకున్నాడు రిటర్న్లో, అది ఒకటే మంచి స్నానం గంధం పూసుకుని మంచి బట్టలు కట్టుకుని బయలుదేరాడు. పాత కోట్లు వదిలేసి అక్కడ ఈ తిరుగు ప్రయాణంలో అనుకున్నాడు, ఎక్కడి పరమాత్ముడు, ఎక్కడ నేను, తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాదలంపక యదుప్రవరుండెదిరేగి మోదమున్ తనుకక కౌగలించి యుచిత ప్రకరంబుల చేర్చే. అక్కడ చెలికత్తెలు నన్ను చూచి అవనుకున్నారో తెలిసిన కృష్ణుడి యొక్క మృదువైన తల్పం పరుపది, ఆ పరుపు మీద రుక్మిడితో కూర్చున్నవాడు లేచాడు, లేస్తే లేచాడు ఆ పరుపు మీద కూర్చోబెట్టాడు ఆ కుళ్ళు బట్టలతో ఉన్నవాడిని. రాత్రి దాని మీద పడుకోమన్నాడు. రుక్మిడికి తాను దూరం అయిపోతూ ఇంకో చోట కటిక నేల మీదైనా పడుకున్నాడు తప్ప మాట వరసకు కూడా మిత్రమా నువ్వు ఆ గెస్ట్ హౌస్లో పడుకో అనలేదు. ఇంత సేవ చేశాడు ఈ బ్రాహ్మణోత్తముడు, పూర్వజన్మలో ఏమి పుణ్యం చేసుకున్నాడు అని చిరికత్తెలు నన్ను చూచి ఆశ్చర్యపోయారు. ఏ తపస్సు చేశాడు అని పొగిడారు. అంత సేవ చేశాడు పరమాత్మ, మంచి భోజనం స్వయంగా తానే వండి పెట్టాడు, కేవలం కట్టుకోవడానికి బట్టలే ఇచ్చి నేను వెళ్ళొస్తానంటే డబ్బు ఇవ్వకుండా పంపాడంటే ఏదో ఉంది కారణం. డబ్బు నా దగ్గర చేరితే అహంకారం పెరిగిపోతుందని, దానివల్ల తనకి దూరం అవుతానని భావించి మోక్షం ఇవ్వడానికి ధనం ఇవ్వలేదు తప్ప, లేకపోతే ఆ పరమాత్ముడు తలుచుకుంటే ధనం ఇవ్వకుండా ఉంటాడా, నేను ఎలాగో అడగలేను మొహమాటంతో, అయినా వెళ్ళి రమ్మన్నాడు. నా జీవితానికి చాలు, ఆయన దర్శనం చాలు, ఆయన దర్శనంతో తరించాను, నాకు ముక్తి చాలు అనుకుని సంతృప్తిగా ఇంటికి వెళ్ళాడు. తీరా ఈయన కష్టపడి కుచేలపురం వెళ్ళగానే అక్కడ ఆయన గుడిసె కనపడలేదు. పూర్వం గుడిసె గుడిసె చుట్టూతో తడికతో చేసిన ఒక గేటు, దాని పక్కన పేడతో అలికిన అరుగు, అవేం కనపట్లా. ఒక సువిశాలమైన భవనం కనపడింది, 7 ఎక్కువ అంతస్తులున్న భవనం. ఆ భవనంలో ఎటు చూచినా బంగారపు గోడలు కనపడుతున్నాయి, ఇటుకలు కూడా బంగారంతో చేశారు. పెద్ద కాంపౌండ్ వాళ్ళ చుట్టూత ప్రాకారం ఉన్నది. లోపల మళ్ళీ విశాలమైన భవనంలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, పద్మాకరాలు ఎన్నో ఉన్నాయి అందులో చెరువులు. మరో పక్కన దాసదాసీ జనం, ధాన్యాగారం, రత్నాల రాసులు ఉన్నటువంటి ఇళ్ళు, ఇలా ఎంతో పరివారంతో కూడిన ఒక విశాలమైన భవనం చూచి ఈయనకి మతిపోయింది. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోపల సౌధములను కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును. ఆ లోపల సూర్యభగవానుడు చంద్రుడు తాగుతున్నాడా అన్నంత ఎత్తుగా ఉన్న బంగారపు భవనం అది. లోపల రకరకాల ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాల్లో చిలుకలు పలుకుతున్నాయి, కోకిలలు కూస్తున్నాయి, నెమళ్ళు నాట్యమాడుతున్నాయి, హంసలు తిరుగుతున్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అందులో. అటు ఇటు సంభ్రమంగా దాసదాసీ జనం తిరుగుతున్నారు. ఏ మహారాజు గారు నేను అలా వెళ్ళగా చూసి కొంపదీసిన గుడిసెని కూలగొట్టి బిల్డింగ్ కట్టుకున్నాడా, లేక నేను కంగారులో దారి తెప్పొచ్చానా, కృష్ణుడి బిల్డింగ్ చూశాక నాకు మతిపోయి ఎవరింటికో వెళ్ళిపోయానేమో, నా ఇల్లు ఏమైంది అని నేను కంగారు పడుతుంటే, ఆ ఇంటిలో నుంచి లక్ష్మీదేవిలా అలంకరించుకొని మంచి పట్టుబట్టలు కట్టుకుని నగలు అలంకరించుకొని ఓ 100 మంది దాసీ జనం తన వెంట వస్తూ ఉండగా బంగారపు బళ్ళెంలో హారతి పట్టుకొచ్చాక ఆవిడ గైకో నా విహారతి గౌరీదేవి అని పడితే ఆయనకి హారతి ఇచ్చింది. ఈవిడెవరా అని చూస్తుంటే వాళ్ళు ఆవిడే, ఈయనకి మతిపోయింది. అప్పుడు తనకేసి చూసుకుంటే తాను కూడా మంచి దృఢంగా మంచి బలవంతుడిగా తయారయ్యి రాజులాగే ఉన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, నా దగ్గర ఒక గుప్పెడు అటుకులు తీసుకు తిన్నాడు, అక్కడ తినగానే గుప్పెడు ఇక్కడున్న ఈ చెప్పలన్నీ పోయి తెప్పలన్నీ పోయి ఆ స్థానంలో ఇంత కోట సంపద ఇచ్చాడు. కట్టకుండా, ఏ ప్లాను కోసం అప్లికేషన్ పెట్టకుండా, కాంట్రాక్టు వాళ్ళకి అప్పగించకుండా, ఆ కాంట్రాక్టు వాడు 2 ఏళ్ల నుంచి కాశీలో పీఠం కట్టకుండా ఇంకా లిఫ్ట్ అవ్వలేదు అనే మాటలు అనకుండా, ఏ గందరగోళం లేకుండా కేవలం గుప్పిడి అటుకులు తిని అద్భుతంగా తయారు చేశాడు, ఇల్లు ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, ఇది కదా కృష్ణుని అనుగ్రహం అనుకున్నాడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఏమీ కష్టపడక్కర్లేదు. లోపలికి వెడితే ఏ వైపు చూసినా సంపదలేగా, కానీ ఆ సంపదలు తోలికెళ్లకుండా ఓ ప్రత్యేకమైన మందిరంలోకి వెళ్ళి కృష్ణుడి విగ్రహాన్ని అలా ప్రతిష్ఠించుకుని రోజూ పూజించాడు. ఆ పూజించుకున్న విగ్రహమే ఇప్పుడు ఇంకా అక్కడ ద్వారక దగ్గర ఉన్న పోరుబందర్లో ఉన్నది, ఆనాడు ఆయన పూజించిన విగ్రహం. ఈ లోకంలో సంపదల వల్ల గర్వం పొందకుండా నిరంతరం కృష్ణుడిని పూజించి ఆయన ఆయన భార్య శరీరం విడిచిపెట్టి శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళారు. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుని అనుగ్రహించిన దివ్య కథ. ఈ కథ శ్రద్ధతో విన్నవారు, చెప్పినవారు, ఇందులో పాల్గొన్నవారు, ఏ రకంగా సహాయం చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళు ఆయన అనుగ్రహంతో తప్పక జీవితంలో కోటీశ్వరులు అవుతారని, దారిద్ర్య బాధ నుంచి విముక్తులు అవుతారని, సంపదలు ఉన్న వాళ్ళు ఇంకా సంపన్నులు అవుతారని శాస్త్రం. కృష్ణుడు తలుచుకుంటే చెప్పగా ఆన్లైన్లో డబ్బులు పంపుతాడు, మళ్ళీ చెక్కులు ఇచ్చి వెనక్కి తీసుకుని ఆన్లైన్లో పంపేస్తాడే ఆయన అటువంటి వాడు. ఏమంటే రాయపూడి వారు అంతేనా? అందువల్ల ఆయన పరమాత్మని అనుగ్రహం వారి మీద మరింత ప్రసరించాలని, పరమభక్తులు భాగవతాన్ని ఈ రకంగా పారాయణం చేయించుకుని సప్తాహ దీక్షతో వింటున్న మీ అందరికీ కృష్ణానుగ్రహం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి మంగళాశాసనం చేస్తున్నాను. ఎంతో ఆనందం కలిగించిన సప్తాహం ఇది, ఎందుకంటే మీ భక్తుల యొక్క భక్తి ఇంత అంత అని చెప్పలేను. చలితో బయట వణికిపోతున్నా సరే, వర్షం వస్తున్నా సరే, ప్రతిదినము వస్తూనే ఉన్నారు, ఉదయం సాయంత్రం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుని ఇంత భక్తితో పూజించిన తర్వాత ఎప్పుడు శుభం తప్ప మరొకటి ఉండకుండా ఉండుగాక మీ ఇళ్లలో. ప్రత్యేకంగా ఈ బృందావనం మరింత అభివృద్ధి చెందుగాక, మరింత మందికి ఆహ్లాదం కలిగించుగాక అని మంగళాశాసనం చేస్తూ తక్కిన కార్యక్రమం అంతా వాయుపుత్రుడికి అప్పగిస్తున్నాం. ముందే చెప్పినట్టుగా కాంబోడియా గురించి ప్రారంభంలో చెప్పిన దాన్ని ఇమ్మీడియట్గా కట్ చేసి మన సత్సంగానికి శ్రద్ధకి కూడా పంపించండి ఆయన. రేపటి ఉదయం కార్యక్రమం అది ఆయన మర్చిపోయిన అది ఒకటి ఉంది కదా, మరి చెప్పమే. ఈ కృష్ణుడు కుచేలుడి కథ వినగానే నన్ను నేనే మర్చిపోయాను, హారతి మర్చిపోయారు వాళ్ళు. హారతి ఇచ్చానా?
నీ గుణగానము నీ పదధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పదధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్న నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగన్న ఏ అందమైనా వెగటేనల్నా ఏ అందమైనా వెగటేనల్నా జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహవికారము మూసిన గాని ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహవికారము మూసిన గాని నీ పాద సేవా విడనీయకల్నా నీ పాద సేవా విడనీయకల్నా శరణగతావన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం గోవింద.
జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ 402వ భాగవత సప్తాహం 6వ రోజు. అసలు మొన్ననే మొదలు పెట్టుకున్నట్టుంది. ఇంత తొందరగా గురువు గారి అనుగ్రహంతో ప్రతిరోజు మనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం, గురువు గారి ఆశీస్సులు పొందాం. రేపు చివరి రోజు ఈ సప్తాహంలో. రేపు దధిమధన కార్యక్రమం
402వ భాగవత సప్తాహంలో రేపు ఆఖరి రోజు. గురువుగారి ఆశీస్సులతో రేపు ఉదయం అందరూ ఇక్కడ 8 గంటలకి హాజరు కావాల్సిందిగా మనవి. రేపు ఉదయం గురువుగారి సమక్షంలో దధిమథన కార్యక్రమం, అలాగే మనం ధరించిన భాగవత కంకణ విసర్జన కార్యక్రమం, దీక్షా కంకణ విసర్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడ 8 గంటలకి రావాల్సిందిగా మనవి. గురువుగారు క్లుప్తంగా భాగవత సప్తాహ మహత్యాన్ని వివరిస్తారు. అలాగే గురువుగారి సమక్షంలో మనం ఈ దీక్షా కంకణ ధారణ చేసిన దాన్ని విసర్జించి ఫలితాన్ని ధారపోస్తారు మనందరికీ. కాబట్టి రేపు ఉదయం అందరూ 8 గంటలకల్లా రావాల్సిందిగా మనవి. తర్వాత ఇందాక గురువుగారు చెప్పినట్టుగా కాంబోడియా యాత్ర, సింగపూర్. నేను మన గ్రూప్లో సింగపూర్ స్నిగ్ధ గారి వివరాలు, అలాగే ఆ యాత్ర వివరాలు అన్నీ పంపుతాను. తప్పనిసరిగా ఆ యాత్రకి మనం వెళ్ళడం నిజంగా మన అదృష్టం. ఎందుకంటే అక్కడ ఎన్నో, గురువుగారు ఇందాక చెప్పినట్టుగా, మహాభారత కాలం నాటి వైశిష్ట్యాన్ని, అక్కడ ఉన్న విష్ణుమూర్తి ఆలయ వైశిష్ట్యాన్ని వివరించారు. మనలో చాలామంది గురువుగారితో తీర్థయాత్రలు చేశాం. గురువుగారితో తీర్థయాత్రలు చేయడం వలన మనకు లభించే ఒక యోగం ఏమిటంటే, ఉదాహరణకి కాశీలో శివరాత్రేశ్వర లింగం ఉందని మనలో ఎంతమందికి తెలుసు? మనం చాలాసార్లు అంతకుముందు కాశీ వెళ్ళుండొచ్చుగాక, కానీ గురువుగారితో వెళ్ళినప్పుడు మాత్రమే కాశీలో శివరాత్రేశ్వర లింగం ఉందని, అక్కడ అలాగే కాశీలోనే మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందనే విషయం కూడా గురుదేవుల ద్వారానే మనం తెలుసుకున్నాం. మనం అంతమటుకు మనకి నైమిషారణ్యంలో జరిగింది అని మనం భావిస్తూ వచ్చాం, కానీ కాశీలో మాత్రమే మొట్టమొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. అదేవిధంగా శ్రీలంకలో కూడా అనేక గొప్ప గొప్ప స్థలాలు ఉన్నాయని, ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట పాదం మోపిన స్థలం, ఇవన్నీ మనకి గురువుగారు తీర్థయాత్రల ద్వారా వివరిస్తూ ఉంటారు. కాబట్టి గురువులతో తీర్థయాత్ర ఫలితం అనంతంగా ఉంటుంది. మనం ఒకసారి తీర్థయాత్ర చేస్తే మనకై మనం, ఉదాహరణ 100 రెట్లు ఫలితం ఉంటే, గురువుగారితో చేస్తే అది అనంతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి గురువుగారితో తీర్థయాత్ర అనేది నిజంగా మన అదృష్టంగా భావించి మీరందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని మనవి. ఈ సంవత్సరం 2026లో మనం ఆఖరు మాసంలో ఉన్నాం. ఇప్పుడు 402వ హైదరాబాద్లో డిసెంబర్ 31, జనవరి 1, జనవరి 2వ తేదీల్లో ఉన్నాయి భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో. అవకాశం ఉన్న మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి. అందరూ చక్కగా గురువు దంపతుల ఆశీర్వచనాన్ని పొందండి. భాగ్యనగరంలో షష్టిపూర్తి ఉత్సవాల్లో పాల్గొనండి. అక్కడ అనేక కార్యక్రమాలు మనం మొన్న చర్చించుకున్నట్లుగా హరికథలు, యాగాలు, యజ్ఞాలు, అనేక క్రతువులు అక్కడ జరుగుతున్నాయి. వాటిల్లో పాల్గొనడం, అఖండ నామ సంకీర్తన కూడా జరుగుతోంది. అటువంటి కార్యక్రమాల్లో గురు సన్నిధిలో పాల్గొనడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యం. కాబట్టి అందరూ మీ బంధుమిత్రులకు అందరికీ తెలియజేయండి. హైదరాబాదు వాస్తవీయులందరికీ, చుట్టుపక్కల వారికి, ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారని విన్నాను, చాలా సంతోషం. కుదిరిన వారందరం వెళ్ళి అక్కడ గురుదర్శనం మళ్ళీ చేసుకోవడం మన పుణ్యం. ఇక జనవరిలోనే 3వ తారీఖు నుండి 403వ భాగవత సప్తాహం గురువుగారిది కర్నూలులో జరగనుంది. అక్కడికి నిన్న గురువుగారు తెలియజేసినట్లుగా టీజీ వెంకటేష్ గారు మొదలైన రాజకీయ నాయకులందరూ కూడా అత్యద్భుతంగా అది నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొనడం కూడా సంతోషం. కర్నూలులో వాస్తవ్యులందరికీ తెలియజేయండి. ఇక జనవరిలోనే శ్రీలంక యాత్ర ఉన్నది గురువుగారితో, 10వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు. ఆ తర్వాత మాఘ పూర్ణిమకి సంబంధించిన ప్రణవపీఠంలో వార్షికోత్సవాలు జరుగుతాయి. తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలు, ఫిబ్రవరి 20 నుండి 28 వరకు అమరకంఠకం యాత్ర. కళ్యాణం చేసిన అక్షింతలు ఇక్కడ గణేష్ రాయపూడి గారు, వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. అందరూ గురువు గారు ఆశీర్వచనం వరుస క్రమంలో వచ్చి తీసుకుని ఈ అక్షింతలు తీసుకోవాల్సిందిగా మనవి.
జై శ్రీరామ్. కిషోర్ గారు, ఈయన వెంకటేశ్వరరావు గారు, ఈయన మీరు మాట్లాడారు. ఈయన కిషోర్ గారు.
ఈరోజు అన్నప్రసాదానికి సమర్పించిన భక్తులు మహేష్ గారు, ఒక అజ్ఞాత భక్తులు. ఇంకా మరొక దినం మనకి ఉన్నది కాబట్టి ఎవరైనా సహృదయంతో ముందుకు వస్తే భరత్ గారిని కలవవచ్చు అన్నప్రసాద నిమిత్తం.
లేదు లేదు లేదు, అవ్వలేదు. అంతే, రేపేనా? అదే, రేపు ఉంది లైవ్ లాస్ట్, కాబట్టి ఇప్పుడు చెప్పేయమంటారా?
రేపు అన్నప్రసాదానికి శ్రీ బాలరాజ్ గౌడ్ గారు సమర్పిస్తున్నారు అన్నప్రసాదం. శ్రీ బాలరాజ్ గౌడ్ గారు అంతకుముందు మన ప్రణవపీఠానికి సంబంధించిన ఆలయానికి కూడా గురువుగారు అనుగ్రహంతో సమర్పించడం వారి భాగ్యంగా భావించారు. ఇందాక చెప్పినట్లుగా కళ్యాణాక్షతలతో పాటు రక్ష కూడా తీసుకోగలరు ఇక్కడ. మొన్న లక్ష్మీనారాయణ హోమం జరిగింది ఇక్కడ ఈ భాగవత సప్తాహ నిమిత్తం, అక్కడ రక్ష కూడా తీసుకోగలరు. ఇక గురువుగారి క్యాలెండర్ వివరాలకి మళ్ళీ మనం చూస్తే కనుక May 31 నుండి June 6 వరకు బృందావన యాత్ర ఉంది సప్తాహంతో పాటు. అప్పుడే యమునా పుష్కరాలు కూడా జరుగుతాయి. వాటిలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ గ్రూప్లో మెసేజ్ మేము పంపిస్తాం. మరొక ముఖ్య ప్రకటన, మనం ముందు కూడా తెలుసుకున్నాం, గురువుగారు హైదరాబాద్లో దాదాపు 800 గజాల స్థలంలో 18 పురాణాల ప్రవచన మంటపం కడుతున్నారు. అది దాదాపు 2 స్లాబ్లు పూర్తయింది. దాని పక్కనే మరొక 400 గజాల స్థలాన్ని సేకరించి అక్కడ రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా అత్యద్భుతంగా నిర్మించబోతున్నారు. ఇది భగవత్ సంకల్పంగా భావించి వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ అపూర్వ కార్యక్రమంలో మనము యథాశక్తి పాలు పంచుకుని భాగస్వాములం అవుదాం. గురువుగారికి వారు నిరంతరం పురాణ ప్రవచనాలు, ధర్మ ప్రచారం చేస్తూ అనేక దేశాలు భక్తుల్ని తరింపజేస్తూ తిరుగుతున్నారు. వారు నిజానికి నారద మహర్షి అంశతో మనందరినీ తరింపజేస్తున్నారు. వారు చేస్తున్న ధర్మకార్యంలో పాలు పంచుకోవడం మన అదృష్టం. కాబట్టి యథాశక్తి మీ ధనాన్ని వెచ్చించి మీ ద్రవ్యాన్ని ధర్మకార్యానికి వినియోగించమని మనవి.